ओम
क्लीं
कृष्णाय
गोविंदाय
गोपीजनवल्लभाय नमः।
ओम
क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः।
ओम
क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। जय श्री राम। ఈ రోజు లక్ష్మి సమేతంగా భూదేవి సమేతంగా స్వామివారు కళ్యాణ పురుషుడు అయ్యాడు కనుక ఒక్కొక్కప్పుడు కొంతమందికి ఈ ఆలయముల వల్ల ఉపయోగం ఏమిటి, ఈ ప్రవచనముల వల్ల ఉపయోగం ఏమిటి అని అనుమానం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అసలు మానవ జన్మ ఎత్తడం వల్ల ఉపయోగం ఏముంది? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవ జన్మ ఎత్తాం. ఈ జన్మ ఎత్తడానికి ఏది మూల కారణము ఎప్పటికీ ఎవరికి తెలియదు. నిరంతరాయంగా వేదాభ్యాసం చేసిన శాస్త్రాలు చదివిన ఈ సృష్టి రహస్యం ఎప్పుడూ ఎవరికి అర్థం కాదు. కాకపోతే కొన్ని రహస్యములను మన పెద్దల ద్వారా ఈ పురాణముల ద్వారా మనం నేర్చుకున్నాం. ఒకచోట విద్యుత్తుని ఉత్పాదన చేశారు. ఈ విద్యుత్తుని ఏం చేస్తున్నాం మళ్ళీ మనం ఆ ఉత్పాదన స్థానం నుంచి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఓ చోట ట్రాన్స్ఫార్మర్లో కేంద్రీకరిస్తారు. ఇందులో నుంచి తీగల ద్వారా ఇంట్లోకి తీసుకొస్తున్నారు. ఒక ఆయన చక్కగా కష్టపడి ఏదో దైవానుగ్రహం వల్ల ఓ 121 గజాలతో స్థలం కొన్నాడు, ఇల్లు కట్టాడు, ఇంట్లో వైర్ వర్క్ చేయించాడు, ట్యూబ్లైట్లు వేయించాడు, ఏసీ పెట్టించుకున్నాడు, ఫ్యాన్లు పెట్టించుకున్నాడు, స్విచ్ బోర్డులు కూడా అందమైనవి పెట్టించుకున్నాడు. గృహప్రవేశం అయ్యి అవగానే ఫ్యాను కోసమని స్విచ్ నొక్కాడు, ఫ్యాన్ తిరగట్లేదు. పోనీ ఫ్యాన్ తిరగకపోయినా ఏసీ పనిచేస్తుందేమో అని ఏసీ స్విచ్ నొక్కాడు, అది పనిచేయట్లేదు. చిట్ట చివరికి అందరూ మల్లగుల్లలు పడ్డారు, ఏమిటా ఇవి పనిచేయట్లేదని. ఇది పోల్ కనెక్షన్ అవ్వలేదు, వైర్ వర్క్ అయింది కానీ ఆ కరెంటు పోలు మీద నుంచి కనెక్షన్ అవ్వలేదు. ఇప్పుడు అందులోంచి వైర్ ఇందులో పెట్టగానే ఏమవుతుంది, ఎక్కడో ఉత్పాదన చేయబడిన విద్యుత్తు అలా అలా తీగల ద్వారా వచ్చి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఈ ఉపకేంద్రాల ద్వారా ఈ ప్రాంతానికి వచ్చాక మళ్ళీ ఆ స్తంభం నుంచి ఇంట్లోకి కనెక్షన్ ఇస్తే ఈ శక్తి అందులోకి ప్రసారం అవుతుంది. ఈ శక్తి నిజానికి అంతటా ఉన్నదే. ఈ విద్యుత్తు అనేది ఒక గొప్ప శక్తి, ఎక్కడో ఉంది కానీ దాన్ని ఏం చేయాలి, లాగాలి బయటికి. లాగి ప్రసారం చేయడానికి ఏం చేయాలి, తీగల లాంటిది ఏర్పాటు చేయాలి, ఈ ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, ఈ కేబీ స్టేషన్లు పెట్టాలి. అవునా, పెట్టినా మళ్ళీ ఇంట్లోకి రావాలంటే ఇంకో వైరు కావాలి, దానికి మళ్ళీ ఒక స్విచ్ పెట్టాలి. ఈ స్విచ్లోకి కరెంటు సక్రమంగా వస్తే పర్వాలేదు, తేడా వస్తే వైర్లు కొట్టేస్తే ఫ్యూజులు కొట్టేస్తాయి. పరమాత్ముడు ఒక మహాశక్తి, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు గుళ్ళోనే ఉండాలి అనకండి. గుడి అనేది ఆయనకు ఒక ఉప విద్యుత్ కేంద్రం అనుకోండి, ఒక కేవీ సబ్స్టేషన్ లాంటి. అందులోంచి మనం ఏం చేయాలన్నమాట, మన శరీరాలన్నీ కూడా ఓ ఇళ్ళు. ఈ ఇంటిలోకి ఈ స్విచ్ బోర్డులు, ఈ తీగలు అని పిలువబడేటటువంటి ఉపాసకులైన గురువులు అర్చకుల ద్వారా ఈ విద్యుత్ లోపలికి ప్రసారం అవ్వాలి. అప్పుడు ఇది వెలుగుతుంది, లేకపోతే ఎందుకు మరి రావకుండా పోతుంది. అందుకని ఏం చేశాడు పరమాత్ముడు, నేను అంతటా ఉన్నా గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు అడుగున యంత్రం పెట్టి అందులోకి ఆవాహన చేస్తే నా శక్తి కొంత అందులో చేరుతుంది. సంపూర్ణ శక్తి అందులో ఉండడం కష్టం, ఉంటే ప్రమాదం కూడా. అందులోకి పరమాత్ముని కొంత శక్తి, మనకి పనికొచ్చే శక్తి చేరుతుంది. ఈ శక్తిని భక్తులు పొందాలంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నమాట, స్విచ్ చేసేవాడు కావాలి, వేసేవాడు కట్టేవాడు, వేసేవాడు కట్టేవాడు. అర్చక వ్యవస్థ ద్వారా ఈ ప్రజలకి ఈ శక్తిని అందేలా చేసేటటువంటి ఒక కార్యక్రమం పెట్టాడు. కాబట్టి యంత్ర ప్రతిష్ట చెయ్యాలి, విగ్రహ ప్రతిష్ట చెయ్యాలి, దానికి అర్చనలు జరగాలి, నివేదనలు జరగాలి. అప్పుడు ఎదురుగుండా ఉన్న భక్తులు తమ గోత్రనామాలతో అర్చనలు చేసుకోవాలి, రామనామస్మరణాదులు చెయ్యాలి, పురాణాదులు వినాలి. వింటే అప్పుడు ఆ పరమాత్ముడు ఈ గుడిలో నుంచి మన శరీరంలోకి ప్రవేశించి మన కోరికలు తీరుస్తూ ఉంటాడు, మన మన శక్తుల్ని బట్టి. నువ్వు జీరో క్యాండిల్ బల్బైతే కొద్ది కాంతే పొందగలుగుతావు, కాస్త ఇలాంటి ఫ్లాష్ లైట్లు అయితే ఎక్కువ విద్యుత్తు లెక్క ఉంటాయి, ఎక్కువ వెలుగుతాయి. ఈ జీవులంతా కూడా బల్బుల్ లాంటి వాళ్ళు, వాళ్ళ వాళ్ళ శక్తులు బట్టి ఆ బల్బులు వెలుగుతూ ఉంటాయి. అక్కడ ఉంది ఎలక్ట్రిసిటీ, కానీ ఈ బల్బులో కెపాసిటీ లేదు. అందువల్ల జీవులందరము కూడా ఉపాసన చేయటానికి మొట్టమొదటి మార్గం ఆలయం. అందుకని గుడికి వెళ్ళి తీరవలసిందే. మిగతా మతాల వాళ్ళు అయితే పిచ్చి ప్రశ్న లేరు, కానీ ఇతర మతస్థుల్లో ఉన్నటువంటి ఈ విశేషం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పకపోవటం వల్ల వీడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. లాగి గొమ్మ మీద ఒకటి కొట్టండి, అబ్బోయ్ అనగానే ఎందుకు అబ్బోయ్ అన్నావు అని అడగండి. అబ్బా దెబ్బ తగిలింది. దెబ్బ అంటే ఏమిటి? బాధ. బాధ ఏది చూపించు అని అడగండి. ఎందుకు ఇస్తాడు? గొమ్మ మీద కొడితే వాడికి బాధ కలిగిందండి. బాధను చూపించడానికి అది బయట కనపడదు, ఎవడికి వాడు లోపల అనుభవించాలి. ఎవడి బాధ ఎలా అనుభవిస్తున్నాడు ఈ పరమాత్ముడు కూడా అంతటా ఉన్నవాడు కూడా మనం అనుభవం పొందాలి అంటే సాధన చెయ్యాలి, గుడికి వెళ్ళవలసి. ఇన్ని గుడులు ఎలా అనకండి, ఇన్ని కూరలు ఎందుకు, రోజు ఇన్ని రకాల పలావులు ఎందుకు, రోజు ఎందుకు ఇది గొడవలు, ఏ ఓ 500 సంపాదించి దాంతో సంతృప్తి మొదట్లేదుగా. కట్ల 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 సంపాదించాల్సిందే, కొంపలు కట్టాల్సిందే, భోజనాలు చేయవలసిందే. రోజు జీవితంలో 90 ఏళ్ళు వచ్చినా ఇంకా 10,000 వస్తాయంటే ఆనందంతో ఎదురుగా 2 చేతులు పెడుతున్నావా లేదా? అంటే యావజ్జీవితం ధనము యొక్క ఆవశ్యకత ఉన్నది. అవశ్యం ధనం కావాలి, అవశ్యం ఆహారం కావాలి. బతికున్నావు అంటే బతికున్నంతకాలం తిండి, నిద్ర, బట్ట, ఈ ధనము ఎలా కావాలో నువ్వు బతికున్నంతకాలం ఎన్ని గుడులు కట్టి ఇంకో గుడి ఇంకో గుడి కావలసిందే. ఆయా వ్యక్తుల యొక్క శక్తులు బట్టి ఆ గుడుల్లో శక్తులు పెరుగుతూ ఉంటాయి. అలాగే గురువుగారు 18 పురాణాల మంటపంతో పాటు ఆ పక్కనే ఇంకో 288 గజాలు ఉన్నాయి, అది కూడా తీసుకుని సత్యనారాయణ స్వామి గుడిని, ఈ అరుణాచలేశ్వరుని అందరినీ కూడా అక్కడ ప్రతిష్ఠిస్తే ఇంకా ఎంతమందిని అది ఆపుతుంది. ఇప్పటికే 800 గజాల స్థలాన్ని తీసుకున్నాం. అందులో ప్రవచన మండపం అద్భుతంగా చేయడానికి కావలసినటువంటి ఒక ప్లాన్ తయారయ్యింది. ఇంజనీర్ గారి ప్లాన్ అయిపోయింది, అంటే గృహ నిర్మాణానికి కావలసినటువంటి పటం తయారయ్యింది, గుడికి కావలసింది కూడా అది తయారవ్వాలి. ఈ 800 గజాలు తీసుకోవడం కంటే కష్టం, అసలు కష్టం ఎక్కడే ఉంది, వెంకటేశ్వర మహాత్మ్యం అని. శంకుస్థాపన 8 తారీఖు ఉదయం పెట్టాం, 11 గంటలు అనుకుంటున్నాను ముహూర్తం అది. కాబట్టి ఏది ఏమైనా ఆ రోజు అపూర్వ రీతిలో మనం ఈ శంకుస్థాపన కార్యం, భూపూజ కార్యక్రమంలో పాల్గొందాం. ఇంకా ముహూర్తం గురించి ఆలోచించండి, ఎందుకో తెలుసా? మనోజవంతు మాండవ్య, మాండవ్యుడు అనే ముని ఉన్నాడు తెలుసా, నీకు మనస్సులో గొప్ప సంకల్పం కలగడమే ముహూర్తం అన్నాడు ఆయన. ఇంకా వేరే ముహూర్తం గురించి ఆలోచించద్దన్నాడు. తారాబలం గురించి ఒక ఆయన చెప్పాడు, చంద్రబలం గురించి ఒక ఆయన చెప్పాడు, నక్షత్ర బలం గురించి ఇంకొక ఆయన చెప్పాడు, ఒక్క మాండవ్యుడు అనేవాడు మాత్రం అన్నాడు ఈ తారాబలమో చంద్రబలమో ఇంకోటో ఇవన్నీ కుదరచ్చు కుదరకపోవచ్చు, యావజ్జీవితం ఏదో లోపం ఉంటుంది, అందుకని ఎందుకు వచ్చిందిరా మనోజవంతు అన్నాడు. నీ మనస్సులో ఒక్కసారి మంచి పని చెయ్యాలనే ఒక సంకల్పం పుట్టిందే అది మనోబలం అంటారు, ఆ వేగమే గొప్ప ముహూర్తము అని మాండవ్యుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి అప్పుడప్పుడు మంది మాండవ్య సిద్ధాంతం అనుకుందాం. తరువాత కష్టపడి ఎవరెవరు నక్షత్రాలను బట్టో రకరకాల ముహూర్తాలు పెట్టినంత మాత్రం చేత అందులో లోపం ఉందో లేదో మనకి తెలియదు, అది ఎంతవరకు గొప్ప ముహూర్తమో మానవుడికి తెలియదు. మానవ మాతృడు ఎంత గొప్పవాడైనా ముహూర్తం పెడితే అందులో రవ్వంతైనా లోపం ఉంటుంది. ఈ లోపములన్నీ పోయి అది సుముహూర్తం కావాలంటే మీ సంకల్పమే గొప్పది. మీ భక్తులు అడుగుపెట్టారు కదా, భక్తుల పాదధూళి ఎటువంటిదో తెలుసా? వైకుంఠము నుంచి కైలాసము నుంచి తీసుకొని రాబడిన విష్ణువు పాదధూళితో సమానము, శివుని పాదధూళితో సమానం. అందుకనే భక్తుల పాద రజస్సు నా శిరస్సును ధరిస్తానని యముడు అన్నాడు. అండోయ్ యముడు స్వయంగా ఒకసారి ఏమన్నాడు తెలుసా, నాకు భక్తులంటే చాలా అభిమానం, వాళ్ళ పాదధూళి శిరస్సును ధరిస్తాను. దానినే మనకి దగ్గరలో ఉన్న భద్రాచలంలో రామదాసు గారు, కంచర్ల గోపన్న గారు దాశరథి శతకంలో ఒక గొప్ప పద్య రూపంలో రాశారు. పరమదయానిధే పతిత పావన నామహరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి, మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తూ మీరటకు చేరకుడల్తు యముండు కెంకరోత్కరమున కానతిచ్చునట దాశరథి కరుణాపయోనిధి. ఎంత గొప్ప అద్భుతమైన పద్యం అండి ఇది. ఎప్పుడైనా దీంట్లో దృష్టి పెట్టారు కదా మీరు, రోజు పరమదయానిధి పతిత పావన నామ హరి అని నిరంతరం హరినామస్మరణం చేసే గొప్ప భక్తులు ఉన్నారు ఈ భూమండలంలో. రోజు రామ కృష్ణ అంటూ అరుస్తున్నారుగా, జై శ్రీరామ్ అనమంటే గురువుగారు ఉపన్యాసం వినబడనంత రీతిలో రామలోకానికి వెళ్ళిపోయేంత కంఠంతో అరుస్తున్నారు కదా. ఇలా నిరంతరం రామనామస్మరణం చేసేటటువంటి మహానుభావుల పాదాల కింద ఉన్న ధూళి నా శిరమున దాల్తూ నా తల మీద ధరిస్తానన్నాడు యముడు. అంటే ఈ సురేష్ రెడ్డిదో లేకపోతే ఈ శంకర్ గారిదో ఇంకొకరిదో వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఇంత దుమ్ము తీసుకుని యముడు నెత్తి మీద వేసుకుంటాడు. కారణం వీళ్ళు భక్తులు కనుక. ఈ మహాత్ముల పాదధూళి నా శిరస్సును ధరిస్తాను, మీరక్కడికి పొరపాటును కూడా వెళ్ళకండి, వాళ్ళని యమలోకానికి తీసుకురాకండి, మీరు అక్కడికి వెళ్ళారా భస్మం అయిపోతారు జాగ్రత్త అని యముడు నిరంతరం తన కెంకరుల యొక్క సమూహానికి ఆజ్ఞాపన చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు కెంకరుని. అంత గొప్ప శక్తి ఇప్పుడు ఎవరికి ఉందన్నమాట, ఇప్పుడు భక్తుల పాదధూళికి ఉంది. ఈ భక్తులందరూ అక్కడికి వచ్చి ఆ స్థలంలో అడుగు పెడితే ఇంకా ఆ స్థలంలో అద్భుతమైన నైవిశారణ్యం తయారవ్వకుండా ఎలా ఉంటుందండి. అందుకని నాకు ఈ భక్తుల మీద అంత అభిమానం. ఈ భక్తులు నిరహంకార స్థితిలో ఉన్న మహానుభావులు, మాట వరసకు కూడా దురహంకారం లేనటువంటి వాళ్ళు, సాక్షాత్తు శంకర స్వరూపులు అన్నమాట. అందువల్ల ఈ భక్తులు అక్కడికి అడుగు పెడితేనే చాలు. అందుకనే నేను ఇక్కడ ఎవరైనా కాళ్ళకి నమస్కారం చేస్తుంటే ఒక్క ముక్క కూడా అనలేకపోతున్నాను. ఎక్కడైనా భక్తుల్ని తిడితే నాకు ఎంత బాధ కలుగుతుందో. ఆ భక్తులను చూడగానే మనస్సు పరవశత్వం పొందుతుంది. వాళ్ళ సాధన అంత గొప్పదండి. ఇప్పుడు గురువులు మేము బోధించగలం కానీ మీ చేత పనులు చేయించలేము, కానీ గురువుగారు ఒక్క ముక్క చెప్పినంత మాత్రం చేత నమ్మి నిరంతరం గుడులు బాగు చేస్తున్నారు కదా, ఆ గుడిని బడిగా తీర్చిదిద్దుతున్నారు కదా. పచ్చి క్రూరులు గోమాంసం తినేటటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళు ఎముకలు విసిరితే ఆ ఎముకలను శుభ్రం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. వెళ్ళి ఆ ఆలయం కోసం ప్రాణం ఇస్తున్నారు రోజు, దానికోసం మనస వాచ కర్మణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం తింటున్నారో ఏం తినడం లేదో తెలియటం లేదు పాపం. అందువల్ల నేను ఎంత తిరిగి కష్టపడుతున్నానో, నిరంతరం నిద్ర లేక నేను ఎంత బాధపడుతున్నానో, ఒక్కొక్కప్పుడు నాకు కూడా నాలుక తడబడిపోతుంది నిద్ర లేక. అంత శ్రమ ఈ భక్తులు కూడా పడుతున్నారు పాపం గుడులు బాగు చేయడానికి. ఒక్కొక్క చోట గుడి బడి అనే కార్యక్రమానికి వీళ్ళు వెడుతున్నప్పుడు ఆ మనుషులు చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎర్రని ఎండలో గుడులు పైకెక్కి వాటిని శుభ్రం చేసి ఆ దుమ్మంతా ముక్కుల్లో వెళ్ళిపోతుంటే హచ్చి హచ్చి అని ముక్కు పుచ్చుకొని తుమ్ముతూ కూడా ఏమాత్రం ఎండకి పిచ్చెక్కకుండా కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క చోట భోజనం దొరుకుతుంది దొరకట్లేదట. అయినా ఈ భోజనాధికారులు మంచినీళ్ళు ఉన్నా లేకపోయినా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పెడుతున్నారండి వీరంతా. కాబట్టి ఇంకా నాకు మీకంటే వేరే మరొక ఉపాసకుడు కనపడటం లేదు. మీరే దేవతా దూతలు, మీరే దేవతా స్వరూపులు, మీరు రండి అదే ముహూర్తం నాకు. అదే లగ్నం తదేవ లగ్నం సుదినం తదేవ తారావలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియుగం స్మరామి. లక్ష్మీవల్లభ నీ రెండు కాళ్ళని నేను స్మరిస్తున్నాను, నారాయణ రామ కృష్ణ వాసుదేవ అని నీ పాదాలని నేను స్మరిస్తున్నాను. ఆ స్మరణ ఎటువంటిది, అదే లగ్నం అదే సుదినం అదే తారాబలం అదే చంద్రబలం అదే విద్యాబలం అదే దైవబలం. కాబట్టి అసలు దైవబలం అంటే ఏమిటి, ముహూర్త బలం అంటే ఏమిటి, నారాయణ స్మరణమే. అందుకని ఆ రోజు ఉదయం ఆ 11 గంటల వేళ అలా శంకుస్థాపన జరగడానికి ముందు వెనక కూడా మీరు మైకుల్లో కూర్చుని నిరంతరాయంగా మీకు తోచిన నామస్మరణం చేయండి. అన్నిటికీ మించి శివకేశవ అష్టోత్తర శతనామాన్ని పారాయణ చేయండి. అక్కడ కూర్చుని కాసేపు జపం చేయండి. మీ భక్తి మీ వినయం మీ శ్రద్ధ వల్ల అక్కడ ఏడాది తిరిగేలోపు అపూర్వ రీతిలో 5 అంతస్తుల ప్రవచన మండపం నిర్మాణం అయిపోయింది. ఆ పక్కన సత్యనారాయణ స్వామి అమ్మవారి గుడి, ఇటు అరుణాచలేశ్వరుడు యొక్క ప్రతిష్ట పునఃప్రతిష్ఠలు అన్నీ అక్కడ జరుగుతాయి. ఇక అపూర్వ రీతిలో అక్కడ అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా కార్యక్రమాలన్నీ సాగిపోతాయి. వీరంతా అక్కడికి వస్తే ఎంత బాగా జరుగుతుంది. ఓ మంచి వంటవాడిని పర్మనెంట్గా పెట్టేద్దాం, ఓ 40 రోజుల పాటు ఏకదాటని గురువుగారు కూడా అక్కడ ఉండిపోతూ ఉన్నారు కదా, ఆ సమయంలో 18 పురాణాలు పారాయణ చేయిద్దాం, వచ్చిన వాళ్ళందరికీ ఎంత అన్నం పెడదాం, భజన చేయిద్దాం. ఆ మాత్రం అన్నం పెట్టే ఓపిక భగవంతుడు మనకి ఇవ్వడే ఇస్తాడు. ఒక 40 రోజుల పాటు మన భక్తులకి భోజనం పెట్టగలిగే యోగం మనకి కలుగుగాక, కలిగించుగాక. నేను ఎప్పుడూ కూడా భగవంతుని పాదపద్మములను అత్యంత భక్తితో పట్టుకున్నాను. అందువల్ల కార్యక్రమం చేయించేది చేసేది అన్నీ వాడైనప్పుడు మనకెందుకంటే భయం? ఏమండి ఇంతంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటున్నారు, ఏమైనా తేడా వస్తుందేమో అని అప్పుడప్పుడు నన్ను భయపెడుతున్న వాడు ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, ఏమయ్యా కుదిరితే ఆ నిర్మాణం చేస్తాం, లేకపోతే మధ్యలో ఆగిపోతే వదిలేస్తాం. ఎందుకని ఆగదాలు ఎలాగో నాకు తెలుసు, చేయించుకునేది వాడు, వాడికి ఇష్టమైతే అవుతుంది లేకపోతే ఆగిపోతుంది. ఆ పరమాత్ముడు నాకు ఇక్కడ ప్రవచన మండపం కావాలి, ఒక ఆలయం కావాలి, ఇక్కడ 18 పురాణాలు జరగాలని సంకల్పించాడో దొరుకుతుంది, లేకపోతే నాదేం పోయేది లేదు. ఆ స్థలం అలాగే ఉంటుంది, శంకుస్థాపన రాయి అక్కడే ఉంటుంది. కానీ సంపూర్ణమైనటువంటి భక్తితో నీవేదిక్కని ఆయన పాదపద్మములను ఆరాధించిన తర్వాత మన కార్యక్రమం మొదలు పెడితే ఎందుకు అవుతుంది చెప్పండి రా. ఇంతటి హైదరాబాద్ నగరంలో ఉపన్యాసానికంటే ఎక్కడెక్కడి నుంచో పాప ఇలాంటి వాళ్ళు దూరం నుంచి రాలేకపోవచ్చు, కానీ చిత్తశుద్ధితో గురువుగారి మీద నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు మోర్ దాన్ 2 లక్షలు ఉన్నారని ఈ మధ్యన సర్వేలో తెలియంది. ఈ 2 లక్షల మంది మనిషికో 100 రూపాయలు వేసుకుంటే మాత్రం అయిపోదా? అందువల్ల అయి తీరుతుంది. ఈ కార్యక్రమం తొందరగా అవ్వడానికి మరొక 3 మార్లు రాముడికి కనబడేంతవరకు వచ్చేసాడు రాముడు. నా కళ్ళ ముందు ఆ మండపం అలా కనబడిపోయింది అప్పుడే. ఎటు వచ్చి భూమి మీద కనపడలేదు కానీ కళ్ళల్లో కనపడుతున్నది, కళలో కనపడుతున్నది, ఇళ్ళలోకి వస్తుంది అన్నమాట. మహానుభావుడు యయాతి మహారాజు గారు మాతలి స్వర్గానికి రమ్మంటే ఇవన్నీ విన్నాక ఎందుకు వచ్చిందంటే నా శరీరం పవిత్రమైనది, ఇక్కడే ఉండి సత్కార్యాలు చేసుకుంటూ ఉంటాను, నాకొద్దు స్వర్గం అని పంపేశాడు ఆయన. పాపం ఎవడు తెల్లబోయాడు. ఈ మహానుభావుని యొక్క ధర్మం వల్ల భూమండలం స్వర్గం కంటే గొప్పదైపోయింది. ఇక్కడ జరామరణములు లేవు, ఆకలి దప్పుకలకి బాధపడేవాళ్ళు లేరు, అందరి దగ్గర కొండంత బంగారం ఉన్నది, అందరూ హాయిగా సుఖంగా జీవిస్తున్నారు, అందరూ ధర్మ అర్ధకామ మోక్షములనే 4 పురుషార్థముల వెంట పడుతున్నారు. చివరికి ఒక రోజున యమధర్మరాజు గారికి బాధ కలిగింది. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్ర, ఇంతకాలం నువ్వు ఏ పనైనా చెయ్యగలవు అనుకున్నాను, కానీ ఇక నీ వల్ల కూడా కాదని అర్థమైంది అన్నట్ట. అదేమిటది అంతభాండం వేశామంటే, అవును మరి యయాతి మహారాజు గారిని స్వర్గానికి తీసుకొచ్చేస్తే ఆయన ఇక్కడ సుఖాల్లో పడి ఉంటాడు, భూలోకంలో మళ్ళీ పాపాత్ములు పుణ్యాత్ములు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, మళ్ళీ భూలోకంలో మా డ్యూటీ మేము చేయొచ్చు అనుకున్నాం. కానీ ఆ యయాతి ఇక్కడికి రాలేదు, దానివల్ల భూలోకంలో ధర్మం పెరిగిపోయింది. ధర్మం పెరగడం వల్ల ఒక్కడు కూడా నరకానికి రావట్లేదు. ఇన్నేళ్ల నా జీవితంలో లాక్డౌన్ పెట్టవలసి వచ్చింది యమలోకానికి, ఒక్కడు రావట్లేదు. ఇక ఎవడికి కూడా ఏం చేయలేదు, తిరగట్లేదు. కొంతకాలానికి ఆయనకు కూడా ఏం భయం పట్టుకుందంటే, ఈ శిక్షలు వేయటం అనేటటువంటిది జరగకపోతే, తన డ్యూటీ తాను చేయకపోతే బుర్ర స్తంభించిపోతుందేమో, అప్పుడు నా కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయేమో, పని చేయలేనేమో అనే భయం కలిగింది. ఎవడి పనైనానండి కొంతకాలం చేయకపోతే చురుగ్గా ఉండడు వాడు. ఓ 40 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆఫీసుకి సెలవు పెట్టి 41వ రోజున అసలు ఆఫీస్ అంటే ఏమిటో మర్చిపోతాడు. అందులో రోజు ఆ పని చేయవలసిందే. చాలామంది తెలియదు కానీ తమ పారాయణ పక్క వాళ్ళకి అంటగడతారు, ఇలా అంటగట్టినంతకాలం వీడు బుర్ర పనిచేయదు. కష్టమో నిష్ఠమో రాత్రి 10 అయినా తానే చదివితే అప్పుడు బుర్ర చురుకెక్కి కొంతకాలానికి వేగంగా చదవగలుగుతాడు. ఇతరుల మీద ఆధారపడినంతకాలం ఈ వ్యక్తిలో చురుకుతనం ఉండదు. నీవు డ్రైవింగ్ మానేసి పక్కవాడికి డ్రైవింగ్ ఇచ్చినంతకాలం నీ డ్రైవింగ్ మర్చిపోతావు. అందుకే మొన్న అహోబలం పెడుతున్నప్పుడు మొత్తం నేనే నడిపాను, రాను పోను కూడా. ఇంతకాలానికి నాకు ఒక గొప్ప సర్టిఫికెట్ వచ్చిందండి. ఆర్టీఓ వాళ్ళు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడో ఇచ్చారు నా చిన్నప్పుడు. నేను ఎరిగి 1989లో నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఎన్నాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా నీ డ్రైవింగ్ బాగుందని పొగిడిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మా ధర్మశంసిత మొన్న అహోబలం పెడుతున్నప్పుడు తాతకి డ్రైవింగ్ వచ్చా అంది. అదేమిటి, అందరం ఆయన దగ్గరే నేర్చుకున్నామన్నారు విశ్వనాథ్ గారు. అయితే నడపండి చూద్దాం, చూశాక చెబుతానంది. సరే ఇప్పుడు అహోబలం నడుస్తుంటే ఏది నేను నడుపుతుంటే వెనకాలకు వచ్చి సూపర్, మా నాన్న డ్రైవింగ్ అటు ఇటు తిప్పుతాడు ఊపుతాడు, తాత చక్కగా నెమలేకల మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళారు అని నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. 36 ఏళ్ల తర్వాత నాకు సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్. ఎందుకు చెప్తున్నానంటే నేను నడపకపోవడం వల్ల ఎప్పుడు చూసినా పక్కన రాజా నడుపుతూ ఉండడం వల్ల తాతగారికి డ్రైవింగ్ వచ్చే విషయం వాళ్ళు మర్చిపోయారు, నేను మర్చిపోయాను. అందులో అప్పుడప్పుడు డ్రైవింగ్ చేయకపోతే ఏమవుతుంది, డ్రైవింగ్ మర్చిపోతావు. నీ ఉద్యోగం నువ్వు చేయకపోతే నువ్వు మర్చిపోతావు, చదవడం మర్చిపోతే నువ్వు మర్చిపోతావు, చదవలేవు. పారాయణ చేయడం మానేసావా, చేయలేవు. లలితా సహస్రనామం కంఠస్థం చేసిందండి ఒక ఆవిడ, కానీ ఎందుకో ఒక ఏడాది పాటు చదవడం మానేసింది. ఇప్పుడు ఆవిడకి ఆ లలితా సహస్రనామం కంఠస్థం వచ్చింది, పోయింది, మళ్ళీ మర్చిపోయింది. పుస్తకం చూస్తే కానీ చదవలేకపోతుంది. అందువల్ల ఈ పారాయణలు చేసేవాళ్ళు మీరే చెయ్యండి, పక్క వాళ్ళ మీద ఆధారపడకండి. అలాగే ఏ పని అయినా సరే కొంతకాలం చేయకపోతే అవుతున్నప్పుడు అది అనభ్యాసే విషం శాస్త్రం. అభ్యాసంలో లేకపోతే ఈ శాస్త్రం విషం అయిపోతుంది, వాడి కొత్త అయిపోతుంది. అందుకని ఎవడేమన్నాడు, ఈ శిక్షలు వేయడాలు, పాపపుణ్యాలు పరిశీలించడాలు ఇవన్నీ లేకపోతే నా డ్యూటీ నేను మర్చిపోతున్నాను, అసలు నేను ఏముండనే విషయం మర్చిపోయాను అన్నాడు. నాకు అధికారం ఉందనే విషయం మర్చిపోయాను. ఏమైనా ఈ జనాలందరినీ మళ్ళీ నా లోకానికి తీసుకురావాలండి, వాళ్ళు లేకపోతే నాకు తోచట్లేదండి అన్నాడు. దీన్ని బట్టి ఎవరి డ్యూటీలో వాడు చేయాల్సిందే, వాళ్ళ లోకానికి ఎవరు రాకపోతే వాళ్ళకే తోచదు. ఇంకా నయ్యం, మా పీఠానికి పక్కన ఒక అద్భుతమైన భూమి ఉంది. ఓ రోజున ఓ భక్తుడు వచ్చాడు, నేను ఒక పాట పాడుకున్నానండి, మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అవ్వాలని నన్ను దీవించండి అన్నాడు. దీవించబోయి నాకు ఎందుకు అనుమానం వచ్చింది, నీ వ్యాపారం ఏంటంటే శ్మశానం పడుకున్నానండి అన్నాడు. ఇది చెప్పొచ్చేదండి, శ్మశానం పడుకున్నట్ట నేను దీవించాలట, ఏమని రోజు 3 పువ్వులు 6 కాయలుగా సాగాలి, అంటే జనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు పాపం ఆయన డ్యూటీ అయింది, మరి ఆయన పాడుకున్నాడు, కానీ నేనేమని దీవిస్తే ఈ జనం అంతా వెళ్ళిపోరు. కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళది. అమ్మ బాబు ఎన్ని రకాలండి, నా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు రోజు మాకు కష్టంత పని దొరికేటట్టు దీవించండి అని అడుగుతారు. ఇంకొకటి ఉందే చెప్తే బాగుండదు అనుకోండి. మా నాన్నగారు వైజాగ్లో వెళ్ళిపోయారు, అందుకని ఆయనకి 11 రోజుల కోసమని ఆ పక్కనున్న ఆయన మాట్లాడాడు ఒక మహానుభావుణ్ణి. మొత్తం కార్యక్రమానికి ఆయన 1.5 లక్షలు అడిగాడు. అప్పుడున్న పొజిషన్లో మాకు ఎప్పుడో 24 ఏళ్ల క్రితం కదా 1.5 లక్షలు అంటే కష్టం, 21 ఏళ్ల క్రితం, 24 ఏళ్ల క్రితం. అందుకని 1.5 లక్షలు కాకుండా ఒక 10,000 తగ్గించుకోకూడదు అంటే నెక్స్ట్ టైం తగ్గిస్తున్నావు అయ్యి అన్నాడు. అంటే వెలిగిందా మీకు? అయితే వెలిగేసింది మహాత్మ. మీ నాన్నగారు ఇప్పుడు పోయారు, ఆయనకి ఒక 10,000 ఇప్పుడు తగ్గిస్తాను, నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ వచ్చినప్పుడు తగ్గిస్తాట. 10,000 గోవిందా. అందువల్ల చెప్పచ్చు ఏంటంటే యమధర్మరాజు గారు బాధపడ్డాడు. కారణం ఏమిటి అన్నాడు ఇంద్రుడు అన్ని ఎరిగి కూడా. ధరణీతలమున నుండిన నరులెల్లరూ అతని శాసనము వలన నిరంతరమును హరి సంకీర్తన పరులగుచుండిరి సమస్త పాపములుడుగా. యయాతి మహారాజు గారి పరిపాలన అత్యంత ధర్మబద్ధమైన పరిపాలన. ఆ పరిపాలనలో నిరంతరం ప్రజలంతా ధర్మ మార్గం విడిచిపెట్టకుండా ఉన్నారు. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఎవరింట చూసినా హరి 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 అనే నామ సంకీర్తనం వినబడుతున్నది. ఈ హరినామ సంకీర్తనం వల్ల పాపాలన్నీ పోయాయి. హరినామం ఎటువంటిది? దావాగ్ని. మనం చేసిన పాపములు, ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన చెట్లని దావాగ్ని పట్టుకుంటే ఏమవుతుంది, కాలి బూడిదైపోతాయి. హరినామ సంకీర్తనం అనే దావాగ్నితో పాపములని అడవులు కాలిపోతున్నాయి. ఇంకెక్కడికి యమధర్మరా చెప్పాడండి ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉందో తెలుసా? త్యజయింపకుందురు నిజ ధర్మములను ప్రాణములు కోల్పోవు సందర్భమునను. ప్రాణం పోతున్నా తమ తమ ధర్మములను ప్రజలు తప్పడం లేదు. ఎవడి డ్యూటీ వాడు చేస్తున్నాడు ప్రాణం పోయినా సరే. చెలియింపకుందురు సత్య మార్గము నుండి కంఠము తెగబోవు కాలమునను. కంఠం తెగిపోతున్నా సరే సత్యం విడిచిపెట్టరు. అక్కడ యయాతి మహారాజు గారి ప్రజల దగ్గరకు వచ్చి కత్తితో తల నరుగుతాం, అసత్యవాడు అంటే తలకే నరికి, కానీ సత్యం మాత్రం తప్పం అంటారట. విడనాడకుందురు విష్ణు భక్తిని స్మృతి తప్పిపోవచ్చు నుండు తరుణమునను. స్మృతి తప్పిపోవడం అంటే ప్రాణం పోవడం. ప్రాణం పోయేటప్పుడు జ్ఞాపక శక్తి పోతుంది, అప్పుడు వాడెవడో వాడు గుర్తుండదు. ఆ పరిస్థితుల్లో కూడా ఒక్క విష్ణుభక్తి విడిచిపెట్టక నారాయణ 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 అని ప్రాణం విడిచిపెడతారు. తలపెట్ట కుందురు కలుష కృత్యములను సామ్రాజ్యమునగూడు సమయమునను. ఒరే, నువ్వు పాపిష్టి పనులు చేయరా, దొంగతనం చేయరా, చేస్తే నీకు రాజ్యం ఇస్తాను అన్నా సరే నాకు రాజ్యం వద్దండి, పాపిష్టి పని చేయను అంటే రాజ్యం కంటే పాపమే ప్రమాదం అన్నాడు ఆయన. నువ్వు పాపిష్టి పని చేస్తే రాజ్యం వస్తుందన్నారు వాళ్ళు. తప్పుడు పని చెయ్యి, రాజ్యం ఇస్తామంటే నాకు రాజ్యం వద్దు, పుణ్యమే చేస్తానంటారు అక్కడి వాళ్ళు. అందువల్ల ఏమైందిట, ఎవరిని చూసినా ఇరువదేనేండ్లవారా, ఎప్పుడు ఎవరిని చూసినా 25 ఇయర్స్ మాత్రమే వయస్సు కలిగిన వాళ్ళల్లో ఉన్నారు. అందరూ పాతికేళ్ళ కుర్రాళ్ళే. అంటే అఫ్కోర్స్ నేను ఇప్పటికీ నేను పాతికేళ్ళే అనుకోండి, అయినా ఏయాతి పరిపాలనలో అందరూ పాతికేళ్ళ వాళ్ళే. ఇప్పుడంటే నేను ఒక్కడే పాతికేళ్ళ వాడిని, మిగతా వాళ్ళంతా 75 ఏళ్ళ వాళ్ళు. కానీ అక్కడో ఎవరిని చూసినా పాతికేళ్ళే. దానివల్ల అందరికీ ఆరోగ్యమే, అందరికీ ఆనందమే, అందరికీ ఆహ్లాదమే. ఈ విధంగా బతుకుతున్నారు. అది భూలోకం కాదు, సురలోకం. నిజం చెప్పాలంటే స్వర్గంలో అయినా లోపం ఉన్నది, కానీ ఏయాతి పరిపాలనలో ఏ లోపం లేదు. కాబట్టి ఇంద్రా, దీనికి తగిన చికిత్స చెయ్యకపోయావా, ఇంకా కొంతకాలానికి స్వర్గానికి ఎవరు రారు, నీ ఇంద్ర పదవి పోతుంది, ఏయాతి దేవేంద్రుడు అయిపోతాడు తర్వాత ఇష్టం, నీ పోస్టు ఊష్టింగ్ అయిపోతుంది అని బాగా బూస్ట్ కొట్టాడు. ఇప్పుడు ఇంద్రుడు ఈసారి కొంచెం దడిశాడు. ఓరి నాయన, ఇలా అయితే కష్టం, ఏమైనా ఏయాతి మహారాజు గారిని స్వర్గానికి లక్కొచ్చేసి భూమిని మళ్ళీ పూర్వం భూమి ఎలా ఉందో అలా చేయాలి. ఈ ఏయాతి గారు పిలిస్తే రాడు, గెస్ట్గా రమ్మంటే రాడు, ఎలా అని ఆలోచించి వెంటనే మన్మథ నీ సతితో నీ పరివారంతో ఏయాతి దగ్గరికి వెళ్ళు. అప్పుడు మళ్ళీ మన్మథుడు అన్నాడు, మా బాణాలు ఆయన మీద పనిచేయమండి బాబు. ఆయన ధర్మం తప్పడనగా కంగారు పడిపోయి, ధర్మం తప్పడం అతనిగా అతను తప్పడం, కానీ మీరు అశుచిగా ఉండేలా చెయ్యండి అతన్ని. ఏయాతి మహారాజు గారి యొక్క లూఫోల్స్ కనిపెట్టాం మేము. అదేమిటి, గానమన్నా నృత్యమన్నా లలిత కళలన్నా అతనికి బాగా ఇష్టం. నువ్వు నీ పరివారం నాటకాలు వేసేవాళ్ల వేషంతో యక్షగానాలు ఆడండి. ఆ సమయంలో అతని మనస్సు సంగీతంతో కరిగిపోయేలా చెయ్యండి. సమయం చూసుకుని అతను శుచి లేకుండా ఉండేలా చెయ్యండి. అశుచిగా ఉన్నప్పుడు ఈ కలిపురుషుడు ఆయన కాళ్ళలోంచి ఆయన శరీరంలో ప్రవేశిస్తాడు, దాంతో ఆయన కూడా కొంత ధర్మం తప్పుతాడు. ఆ తర్వాత సంగతి మనం చూసుకుందాం అనగానే వెంటనే వీళ్ళంతా భూలోకానికి వచ్చారు. మన్మధుడు డైరెక్టర్ వేషం వేసుకున్నాడు, సినిమా డైరెక్టర్ కాదు నాటకం డైరెక్టర్, దర్శకుడిగా. నటీమణి వేషంలో రతీదేవి వెళ్ళింది. ఈ మన్మధుని పరివారం అంతా వేషగాళ్ళ వేషాలు వేసుకున్నారు. అందుకనే దేని మీదైన వ్యామోహం అతిగా ఉండకూడదు, అతి సర్వత్ర వర్తియ్యదు. సంగీతం అంటే ఇష్టమే, కానీ సంగీతం ఇష్టం కదానని ప్రాణాపాయ స్థితి తెచ్చుకోకూడదుగా. నాకున్నంత ఘంటసాల పాటలు పెంచి అడిగి లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అయినా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విన్నండి పొరపాటు కూడా, దేని దాని దాందే, ఏ డ్యూటీ ఆ డ్యూటీ. కాబట్టి ఎవడి పని వాడు చేయాల్సింది. అతి ఏమన్నారు, సర్వత్ర వర్జయే అతి లోభాత్ ధార్తరాష్ట్ర అతి కామాత్ దశగ్రీవ అతి దానాత్ బలు హతో బలి అతి సర్వత్ర వర్జయేత్ అని వ్యాసుల శ్లోకం రాశాడు. ఎక్కువ దానం చేయటం వల్ల బలిచక్రవర్తి నాశనమయ్యాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు. ఎక్కువ కామం వల్ల దశకంఠుడు రావణుడు నాశనమయ్యాడు. అతి లోభంతో సూది మనమోపినంత భూమి కూడా ఇవ్వను అని గొడవ చేసి దుర్యోధనుడు నాశనమయ్యాడు. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్, ఇది శ్లోకం. అతిదానాత్ బలిర్హత, అతి కామాత్ దశగ్రీవ, అతి లోభాత్ ధార్తరాష్ట్ర, అతి సర్వత్ర వర్జయే. సరే ఏం చేస్తాం, కాలం అటువంటిది అనుకోండి, ఎవడు కాలాన్ని దాటలేడు, కాలోహి దురతిక్రమ అన్నారు. ఈ మన్మథాదులంతా వచ్చి మేము కళాకారులమండి, మీకు రూపక ప్రదర్శన చేస్తామనగానే సంతోషంగా ఒప్పుకున్నాడు ఆయన. కళాకారులు పోషిస్తాడు కనుక వాళ్ళు మంచి వేదిక తయారు చేశారు, తెరలు కట్టారు, మంచి టెక్నాలజీ ఉపయోగించారు, వాళ్ళకి దేవతలకి సంబంధించిన టెక్నాలజీ అది. ఇంకేముంది, నాటకాలు పాటలు. ఒక క్షణకాలం ఏయాతి తనను తాను మర్చిపోయాడు. ఎందుకంటే వాళ్ళు మోహిని భస్మాసుర నాటకం వేస్తున్నారు. అంటే ముందు ఏం జరగాలి, దేవదానవులు క్షీరసాగర వధన చేయటం, మోహిని పట్టడం, ఆ మోహిని రాక్షసుల్ని పరవశులు చేయటం, ఆ తర్వాత మళ్ళీ భస్మాసురుడు రావడం, వాడి దగ్గరికి మోహిని రూపంలో వెళ్ళడం, ఈ కథంతా ప్రదర్శిస్తున్నారు. ఆ సమయంలో మోహిని రూపం ధరించింది రతీదేవి. ఆ రతీదేవి కోసం పాటలు పాడటం మొదలుపెట్టారు వసంతుడు, వసంతుడి భార్య మొదలైన వాళ్ళు. ఏమి గానము, ఏమి నాట్యము, రతీదేవి నృత్యమా? ఓ పక్కనేమో వాళ్ళ చెరికత్తెలు పాటలు పాడుతున్నారు వేణలతో, రాళ్ళు కరిగిపోతున్నాయి ఆ పాటకి. పాట ఆగదు, ఎన్ని గంటలైనా పాడుతూనే ఉన్నారు. జనాలు పరవశులు అయిపోయారు. ఏ అధికారి కూడా పెచ్చ, కానీ మధ్యలో ఏమైందరికి మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వచ్చింది. ఎంతైనా మానవుడు కదా, మధ్య మధ్యలో వెళ్ళాలి కదా. ఈ పాట ఆపకుండా వాళ్ళు అలా పాడుతూ ఉంటే సింహాసనం నుంచి లేచి వెళ్ళి మూత్ర విసర్జనకు వెళ్ళి పాట పోతుందనే కంగారులో కాళ్ళు కడుక్కోకుండా వచ్చాడు. పాద శౌచం మర్చిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు కడుక్కునేవాడే. ఈ ధర్మములను పాటించటం వల్లే ఆయన రాజ్యంలోకి కలిపురుషుడు అడుగు పెట్టలేకపోయాడు. అతన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఈ పూట ఈ దిక్కుమాల పాట మీద వ్యామోహంతో టకటకటకి పరిగెత్తుకొచ్చాడు కాళ్ళు కడుక్కోకుండా. అందువల్ల నాయనలారా, అశుచిగా ఉండకూడదు. కడుపులో మలమూత్రాలు ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టి స్నానం చేసి మళ్ళీ వస్తే అప్పుడు మనకి లాభం. కొంతమంది అంతే కాశీలో మెట్లమట పెడతారు, లోపలే దాచుకుంటారు, కాళ్ళు కడుక్కోరు. అవన్నీ దోషాలు. మళ్ళీ వచ్చి కూర్చోగానే ఐసర మధ్య అనుకున్నాడు కలిపురుషుడు. వెంటనే మన్మధుడు సేక చేశాడు, కాళ్ళు కడుక్కోకుండా వచ్చాడు, మన ట్రాప్లో పడ్డాడు, మనం వచ్చిన పని అయ్యిందని టక్కన కలిపురుషుడు కాళ్ళలో జరిపాడు. ఎప్పుడు అసౌచుండయ్యను అప్పుడే జరయావరించి ఆతని మేనంతప్పుని ప్రమాద కృతమగు తప్పున కేనియులు శిక్ష తనుధారులకు. ఒక్కసారి అశుచిగా వచ్చి సింహాసనం మీద కూర్చోగానే ఆ సింహాసనం మీద కూర్చోవడం, ఇంకో చోట ఇంకో చోట పర్వాలేదు. ఈ సింహాసనం ఎటువంటిది అనుకుంటారు, ఇప్పుడు నేను ఉన్నాను కాళ్ళు కడుక్కోకుండా పిచ్చి పనులు చేసి వచ్చి దీని మీద కూర్చోకూడదు అంటే ఇది పౌరాణిక సింహాసనం, ఇది అద్భుతమైన ఆసనం, వ్యాసపీఠం అంటారు. అదే బయట ఉండి ఉంటే ఇంత దోషం వచ్చేది కాదు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, అది రాజసింహాసనం, ధర్మ సింహాసనం, ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి కావలసిన ఆసనం. అందులో కాళ్ళు కడుక్కోకుండా కూర్చోగానే కలిపురుషుడు మన్మధుని యొక్క ఆజ్ఞతో ఇతను ఆవహించాడు. అప్పటిదాకా అతను ఎలా ఉండేవాడని చెప్పాం, కొడుకు యవ్వనం పుచ్చుకుని ఎప్పుడు చూసినా పాతికాళ్ళ వయస్సు కుర్రాళ్ళు ఉన్నాడు కదా, అంతపూర్వం కొడుకు యొక్క యవ్వనం పుచ్చుకున్నవాడు ఆయన. ఇప్పుడు ఏమైపోయింది, అతని శరీరంలో కలి రాగానే జరా దేవత పట్టుకుంది. జరా అంటే ముసలితనం. మనకి ముసలితనం ఇచ్చే ఒక దేవత ఉందండి, అది పులి లాంటిదట. మళ్ళీ ఏ పులి అన్నారు, ఆడపులిట, మగ పులి కాదు. ఏం ఆడపులి అని ఎందుకన్నారో తెలుసా, సాధారణంగా మానవుల్లో మగవాళ్ళు డేంజర్, అంటే ఇప్పుడు కలియుగంలో ఆడవాళ్ళు కూడా అలా అయ్యారట, అది కొంచెం కొంచెం ఈ మధ్యనే తెలుస్తుంది. కానీ సాధారణంగా మగవాళ్ళు కొంచెం ఎక్కువ డామినేషన్, పూర్వకాలం ఇంట్లో పెళ్ళాన్ని కొట్టి తిట్టి నీ మొహం తగలయ్యా అని చెప్పు కింద తెల్లో ఉంచేవారు. ఇప్పుడు కలియుగం మారింది, ఈ మధ్యన కొంతమంది మగాళ్ళే హడిలిపోతున్నారు. పెళ్లి చేసుకున్న మూడో రోజున, నేను చేసుకోవడానికి ఇష్టపడలేదు, నువ్వు నన్ను చేసుకున్నావు, నువ్వు నాకు కనుక 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే గృహహింస కేసు పెడతానంది ఒక ఆవిడ. ఇంకా అక్కడి నుంచి వాడి పని అయిపోయింది. వీడి రోజు అహింసా పరమోధర్మహాండం, ఆవిడ హింసా పరమోధర్మహాండం, ఈ ఇద్దరు పోలీస్ షెట్ల చుట్టూ తిరగడం, వీడు మొహం తగిలి వీడు పటాలు వేసుకోవడం మానేశాడు, ఆ రోజు నుంచి అన్నం తినడం మానేశాడు. ఇలా మారిపోతున్నాయి వ్యవహారాలు. ఇప్పుడు కలి ప్రభావం. కానీ ఒక్క జంతువుల్లో మగపులి కంటే ఆడపులి వేటాడే విధానం చాలా చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూడండి కావాలంటే, ఇప్పుడు కూడా ఈ నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో చూడండి, ఆడపులి అలా అలా పొంచి రహస్యంగా నిశ్శబ్దంగా వచ్చి టక్కన పట్టేస్తుంది. అది మెడ పట్టేదాకా జింకకు కానీ మనిషికి కానీ జంతువుకి కానీ తెలియదు, అంత నేక్కగా పట్టుకుంటుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా పట్టుకుంటుంది. పులి పట్టుకునేదాకా ఆడపులి పట్టుకుందని ఆ జంతువుకి తెలియదు. అదే మగపులి అయితే తరువి 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 పట్టుకుంటుంది, ఈ లోపల పారిపోవచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు. ఇక్కడ ఆడపులి దగ్గర ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ముసలితనం కూడా పట్టుకునేదాకా మనకి తెలియదు, అప్పటిదాకా జుట్టు బాగానే ఉన్నది, హఠాత్తుగా ఒకరోజు అద్దంలో చూసుకుంటే తలకాయ తెలిసిపోతుంది. ఓరి దేవుడో, జుట్టు తెల్లబడిందిరో, గడ్డం తెల్లబడిందిరో అనుకునేలోపు టైం దాటిపోతుంది. అలా పట్టుకుంటుంది పులి లాగా, ఎవరు ముసలితనం. అందుకే ఏమన్నారు, వ్యాఘ్రీవ తిష్టతి జరా. జరా అంటే ముసలితనము, వ్యాఘ్రీవ ఆడపులి వలె టక్కన పట్టుకుంటుంది. నాకు కూడా అంతే, 2015 దాకా నా జుట్టు ఎంత నల్లగా నిగనిగలాడిపోయేదో,
మీసం చూస్తే అబ్బబ్బబ్బా రాత్రిపూట దేవతల కన్యలు దిగొచ్చేవారు. హఠాత్తుగా 2015-16 మధ్యలో మరి ఏం వారికి వచ్చింది, ఈ దిక్మాలన ముసలితనం వచ్చింది, జర ఆడపుల్లే పట్టుకుంది, మారిపోయింది. మారలేదు, నేనే తెల్ల రంగు వేసేదండి. అలా ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడదు మనస్సు అనమాట. అలా అయిపోతుంది టక్కర. అలాగా ఇతడి తల మీద తెల్ల వెంట్రుకలు వచ్చాయి, గడ్డంలో మార్పు వచ్చింది. పాప ఇది తెలియదు, కాలం ఎవరం దాటలేం, చేసిన అపరాధం చిన్నది, ముసలితనం పట్టుకుంది. వెంటనే మన్మధుడు, ఇంకా మా డ్యామిసలు అయిపోయాయండి, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా వచ్చిన పని అయిపోయాక మిగతా ప్రదర్శన చేయట్లా, మేము వేరే చోట ఇంకోటి ఒప్పుకున్నామండి, మీరు డబ్బు ఇస్తే వెళ్ళిపోతామని కానీ మొత్తం పూర్తి చేయండి అన్నట్ట. మేము పూర్తి చేయక్కర్లేదండి, మా పని అయిపోయిందండి, తర్వాత చూద్దాం, మళ్ళీ ఇంకోసారి వస్తాం అని హడావుడు పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన్ని ముసలాన్ని చేయటానికి, ధర్మం తప్పేలా చేయటానికి చేసి వెళ్ళిపోయాడు. ఇంక అక్కడికి వెళ్ళి ఇంద్రుడికి ఈ విషయం చెప్పగానే ఇంద్రుడు బ్రహ్మానంద భరితుడైపోయి, మై డియర్ మన్మథ, పూర్వం శివుడు ఒకనొక కల్పంలో నిన్ను కాల్చి బూడిది చేశాక నువ్వు పునర్జన్మెత్తాక ఇంకా చురుగ్గా ఉన్నట్టున్నావు. కొంతమంది అప్పుడప్పుడు చురుగ్గా ఉంటారు, అలా ఇప్పుడు భలే చురుగ్గా ఉన్నావులే అని పొగిడి మన్మధుని మెళ్ళో దండేశాడు. దండకం ఉరిసిపోయి వెళ్ళిపోయాడు. పాపం ఏయాతి మహారాజు గారు ఇంకా అర్థంలో చూసుకోలేదు, ఇంకా నేను పాతికాళ్ళు కుర్రాడని అనుకుంటున్నాడు. ఒక రోజున కొన్ని క్రూర మృగములు పెరిగి అడవిలో నుంచి నగరంలో పడి హస్తినాపురాన్ని పాడు చేస్తున్నాయని తెలిసింది ఆయనకి. హస్తినాపురంలోకి క్రూర మృగాలు, సింహాలు, పులులు మొదలైనవి వస్తున్నాయని తెలిసింది. అప్పుడు ఏం చేసేవారు రాజులు, అడవులకి వేటకెళ్ళేవారు. జంతువులు బాగా పెరిగిపోయినప్పుడు, పౌరుల మీద దాడి చేస్తున్నప్పుడు మహారాజు సంవత్సరానికోసారో 2 ఏళ్లకోసారో 3 ఏళ్లకోసారో ఈ శరత్కాలంలో వేటకెళ్ళి జంతువుల్ని కొన్నిటిని చంపి శిక్షించి మిగతా వాళ్ళని కేకారణ్యంలోకి, డీప్ ఫారెస్ట్లోకి తోలేసేవారు, ప్రజలకు రక్షణ కలిగించేవారు. అలా పుట్టింది వేట నిజానికి, అది వ్యసనమైపోయింది. కానీ ఈ వేటకి బయలుదేరాడు. ఈ వేటలో ఆయనకి మామూలు జంతువులు ఏం కనపడలేదు, క్రూర మృగాలు కనపడలేదు, ఒక్క బంగారపు జింక కనపడింది. అండి కనక వర్ణ తనూరుహ కాంతియుతము, పూర్తిగా బంగారపు రంగులో ఉన్న జింక. అంటే త్రేతాయుగంలో రాముడి దగ్గరకు వచ్చిన జింకకు ముందే కృతయుగంలో ఈ వైవస్వత మనువు కాలంలో, ఎందుకంటే పార్వతీ కళ్యాణం జరిగింది ఈ కాలంలో కాదు, అది 2వ మనువు కాలంలో, ఈ కల్పంలోనే కృతయుగంలో కూడా ఒక బంగారపు జింక ఉందన్నమాట. అది ఒక మాయా మృగం, మన్మధుని మాయ వల్ల ఏర్పడిన మృగం. ఒక మృగం కనపడింది, అది నిజానికి మృగం కాదు, మన్మధుడు ఒక మాయతో ఓ జింకను సృష్టించి వదిలాడు. ఈ జింక వెంటబడ్డాడు ఈయన బాణం వేద్దామని. బాణం ఎక్కుపెట్టి, అగుమా జింక నువ్వు చూస్తే కుర్ర కొంక, నువ్వు దొరికితే నేను నీకు లెంక, రానా వంక అంటూ శంకింక వెళ్ళబడ్డాడు. ఏ శంక లేకుండా నిశంకగా వెళ్ళాడు. అది దొరకదు, దొరుకుతుంది మళ్ళీ మాయమైపోతుంది, కనపడుతుంది మాయమవుతుంది. అలా వెళ్ళి బాణం విసిరాడు, కానీ ఆ బాణం తగలలేదు దానికి. ఒక్కడైపోయాడు, ఎవరూ లేరు. అప్పుడు వెనక్కి చూసుకుంటే పరివారం లేదు, గుర్రం మీద ఒంటరిగా వెళ్ళాడు. అలిసిపోయిన ఈయనకి దాహం వేసింది. అక్కడ ఒక అద్భుతమైన నది ప్రవహిస్తున్నది. ఎక్కడి హస్తినాపురం, హస్తినాపురం నుంచి ఆయన హరిద్వారం దాకా వెళ్ళిపోయేటెక్కగా ఈ గుర్రం వెంటబడి, అంటే దాదాపు 130-140 కిలోమీటర్లు ప్రయాణం చేశాడనమాట ఒక జింక కోసం గుర్రం మీద. అది కూడా ఘడియ కాలంలో 48 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన వేగంతో అండి. ఇప్పుడు అక్కడ గంగానదీ జలాలలో కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి అలిసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాక ఆయనకు అనుమానం వచ్చింది. ఇన్ని సంవత్సరములుగా నేను పరిపాలన చేశాను, కానీ ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తే అలిసిపోయానా? మొదటిసారిగా గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తే అలసట వచ్చిందేమిటి అనిపించింది. అంటే రిటైర్ అయిపోతున్నాడు, ఇక మనకి తెలియదు కానీ జుట్టు నెరిసిందంటే ఏమిటి అర్థం, ముసలితనం వచ్చింది. ముసలితనం వస్తే అలసట వస్తాయి. మేడ మెట్లు ఎక్కితే అన్నం తిన్నాక ఆయాసం వస్తుందిరా అంటే ఆయాసం రాదేటి, నీ వయస్సు ఎంత, ఇంకా పాతికాళ్ళు కుర్రాడు ఏంటేమన్నా, కాబట్టి ముసలితనం వచ్చాక అన్నీ వస్తాయి. అందువల్ల ఈ వార్ధక్యం ఎటువంటిదంటే సమస్తమైన బాధలు కలిగిస్తుందండి. అవి ఒకప్పుడు పరిగెత్తలేటు, ఇప్పుడు పరిగెత్తలేము. మా చిన్నప్పుడు పైకి కిందకి 3 సార్లు 3 అంతస్తులు ఎక్కితే దిగితే ఆయాసం ఉండేది కాదు, ఇప్పుడు ఆయాసం వస్తుందంటే వస్తుంది, నాకు కాదు మా పక్క వాళ్ళకి. అందుకని ఏమిటి ఆయాసం అనుకుని పాప చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఒక అద్భుతమైన గానం వినబడింది. ఏమి గానం అది?
ఎవరో పాడుతున్నారు, సంస్కృతంలో పాడుతున్నారు. ఇప్పుడు ఉండుంటే ఏ సముద్రాల వారు పాట రాసేవారు, ఆ రోజుల్లో ఏ సముద్రం ఇంకో ఆనాటి సముద్రాల వారు ఎవరో రాశారు. ఏం అద్భుతమైన గానం అండి, ఆ గానానికి రాళ్ళు కరిగిపోతున్నాయట. ఎక్కడిది ఈ గానం అనుకుని కూర్చున్నవాడు టక్కన లేచాడు, అలా ముందుకెళ్ళాడు. ఒక అద్భుతమైన చందన వృక్షం, గంధపు చెట్టు కనపడింది గంగానదీ తీరంలో. ఆ చందన వృక్షం కింద కొంతమంది మనోహర స్వరూపిణులైన స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల మధ్యలో చెట్టుకు అనుకుని ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ చేతిలో ఒక వేణు ఉన్నది. ఏమి వేణు అంటే అది కూడా బంగారపు వేణే. టేం టేం అని వాయిస్తూ ఆవిడ పాడుతూ ఉంటే పక్కనున్న రాళ్ళు కరిగిపోయి నీళ్లు అయిపోతున్నాయట. ఆ నీళ్లు గంగలో కడుతున్నాయట. కొందరు పాడితే ఏమవుతాయి, రాళ్ళు కరిగి నీళ్లు అవుతాయి. మరికొందరు పాడతారు, ఈ నీళ్లు మళ్ళీ రాళ్ళు అవుతాయి. రాళ్ళని నీళ్లుగా కొందరు మారిస్తే నీళ్లని రాళ్ళుగా మార్చే మహారాజు రాధే 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 గోవింద అని అరిచాడు ఒక ఆయన మధ్యన బస్సులో. ఏమవుతుంది, రాధ ఎక్కడొస్తుంది, పారిపోయింది. రాధే రాధే అన్న రాధే అని పారిపోయింది పాపం, అంటే హడిలిపోయి. పోన్లేండి, ఎలా అయినా భగవన్నామం చేస్తున్నారు, వేరే విషయం కానీ భగవంతుడు కొందరికి వరం ఇస్తాడు, కంఠాలు ఎంతో మధురంగా ఉంటాయి అన్నమాట. అందుకే అలసాని పెద్దన అపూర్వమైన పద్యం రాశాడు స్వారోచేష మనుసభవంలో అనమాట. ఒక ఆవిడ కనపడిందిట, తతండితం బాభోగధవళాం సుఖములోని అంగదట్టపు కావిరంగు వలన శశికాంతమణి పీఠి జాజువారగకాయలు తుంగకు చపాళి నత్తమిల్ల తరుణాంగుళి ధూత తంత్రీ స్వనంబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనుదో ఇరతి పారవస్య విభ్రమము గొలుప ప్రౌఢి పలికిల్చు గీత ప్రబంధములకు కమ్రకర్ర పంకరుహ రత్న కటక జణ జణ ధ్వని స్ఫూర్తి తాళమానములు గొలుప ఇంపుతళు కొత్త ఇంపుతళు కొత్త వీణవాయింపుతుంది. ఎంత అద్భుతమైన అక్కడ పెద్ద చంద్రకాంత శిలా వేదిక ఉన్నది, అంటే రాయి మార్బుల్ తెల్లని రాయి, ఆ పాలరాయి మీద కూర్చుంది ఆవిడ. మంచి అందమైన ఎర్రని చీర కట్టుకుంది. ఈ చీర కాంతి వెళ్ళి ఆ రాయి మీద పడుతుంటే రాయి చంద్రకాంత శిలావేదికలో లేదట, అదేదో పగడాల రాయిలో అయిపోయిందిట. అంటే రాయి ఎంత బాగుంది, ఈ కట్టుకున్న చీర ఎంత బాగుందో ఆలోచించండి. చేతిలో వేణు ఉన్నది, ఆ వేణని అలా మృదువుగా టీం టీం అని వాయిస్తూ పాడుతోంది. చేతులకి బంగారపు గాజులు ఉన్నాయి, పూర్వం ఆడవాళ్ళందరికీ బంగారపు గాజులు ఉండేవి, అందుకే బంగారపు గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసుకుంటే ఎప్పుడన్నా బుద్ధి పుడితే ఇలా పురాణంలో పీఠం కట్టడానికి ఒక గాజు ఇవ్వచ్చు. రబ్బర్ గాజులు తెచ్చాను, ఏ రబ్బర్ గాజులు తెచ్చానంటే ఆ రబ్బర్ గాజు నాకే ఇస్తారు. అందులో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని బంగారపు గాజులే. ఈ గాజులు ఏమవుతున్నాయట, ఈ వేణ వాయిస్తూ ఉంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి కదిలి టింగ్ టింగ్ అని తాళం వేస్తున్నట్టుగా శబ్దం జరుగుతుందిట. ఇంకా ఆవిడ పాడుతోంది, ఆ గీత ప్రబంధాలకి రాళ్ళు కరిగిపోతున్నాయి, అంత ఇంపుగా వాయిస్తోందన్నాడు. అలా వాయిస్తున్నావిని చూసేటండో యాతి గారు కూడా. వెంటనే పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వెళ్ళి వెళ్ళడంతో ఆవిడ చూచి సుందరి అని కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు వెళ్ళి లోపలికి కలిపురుషుడు ఎక్కాడు కదా, ఈ జర పట్టుకుంది కదా, దాంతో ఈవిని చూడడంతో వ్యామోహం కలిగేసింది. రవ్వంత అధర్మం వల్ల కొండంత కష్టం వచ్చింది ఆయన. సాధారణంగా మహారాజు చక్రవర్తి ఎంత టీవీగా ఉండాలి, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఏం మా సౌకుమారి నచ్చిందా అనాలి, అండల్లా కాళ్ళ దగ్గర కూర్చున్నట్ట. కాళ్ళదారానికి వచ్చాడు, రోజు పెళ్ళో పెళ్ళో నేర్చేవాడు కాళ్ళదారానికి రాక తప్పదు అని నేను లేదు ఇందులో చెప్పాను. దగ్గర కూర్చుని సుందరి కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా. ఓ సుందరీమణి, శుభప్రదమైన నీ రూపం చూస్తే ఎవడైనా ఆకర్షితుడవుతాడు. నువ్వెవరివి, దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా, గంధర్వ స్త్రీవా? నీ కాళ్ళు నేల మీద ఆనడం లేదు గనక నువ్వు దేవతా స్త్రీలాగా అనిపిస్తున్నావు అని అడిగితే, అప్పుడు ఆవిడ తాను మాట్లాడకుండా పక్కనున్న చెలికెత్తికేసి చూసింది. ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడకూడదట. ఎవరు గొప్పవాళ్ళు, గురువులు, సుందరిమణులు, అసిస్టెంట్లు మాట్లాడాలి. ఆ అసిస్టెంట్కి బుర్ర ఉంటే వాడు మాట్లాడతాడు, లేకపోతే మళ్ళీ వీడే అరుచుకోవాలి. ఈ పక్కనున్న చెలికత్తే వెంటనే, మహారాజా నేను చెబుతాను ఆవిడ గురించి. రెండవ మనువు కాలంలో శివుడు ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుని భగ్నం చేయటానికి మన్మధుడు రతి సమేతంగా అక్కడికి వచ్చాడు. సతీ రతి సమేతంగా అక్కడికి వచ్చి ఆయన శివుడి మీద బాణం వేయగానే శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. మనసి జుడు మున్ను విషమలోచను నిచేత దగ్ధుడగుటయు రతి ఈ హ్రదం బుదరిని చేరి ఏడువ దొడగే అపారముగను చక్షువుల నుండి అశ్రువర్షం బుగురియా. ఆనాడు మన్మధుడు బాణం వేయడంతో ఈశ్వరుడు మూడవ కన్ను తెరిచి కంటి మంటతో మన్మధుణ్ణి దగ్ధం చేశాడు. వెంటనే రతీదేవి ఇక్కడికి వచ్చింది. ఈ గంగానదీ తీరంలో ఓ పెద్ద గుంట ఉన్నది. ఆ గుంట దగ్గర చేరి ఏడ్చింది. అయ్యో పోయావా, అయ్యా పోయావా అని ఇక్కడికి వచ్చి ఏడ్చింది. కేదారంలో ఆయన భస్మం అయిపోతే ఇదిగో ఈ హరిద్వారం దగ్గర ఏడ్చింది. అప్పుడు ఇక్కడ పెద్ద గొయ్యి ఉండేది. ఆ గోతిలోకి కన్నీళ్లు పడ్డాయి. ఆ కన్నీళ్లతో గొయ్యి కాస్త ఒక మడుగుగా మారిపోయింది, ఓ చిన్న సరస్సుగా మారిపోయింది. కారణం, కళ్ళ నీళ్లు అంత ఎక్కువగా వచ్చాయి. అంటే ఎంత ఏడ్చిందో చూడండి, ఎక్క కంటి నీటి బిందువులతో ఒక సరోవరం ఏర్పడిపోయిందిట, మడుగు ఏర్పడిపోయిందిట. ఇంకేమైపోయింది, ఆ కన్నీళ్లతో ఏర్పడడం వల్ల దాన్ని బిందు సరోవరము అన్నారు. ఇప్పటికి కూడా హరిద్వారం దాటిన తర్వాత గంగా తీరానికి వెడుతూ ఉంటే దాని పేరు ఏంటంటే మనం గంగోత్రి, గంగోత్రి వెళ్ళే మార్గంలో ఈ బిందు సరోవరం ఉంటుంది. చాలా విశాలమైనది. క్రమక్రమంగా ఏమైపోయిందంటే బిందు సరోవరం మూడు పార్ట్ల కింద విభజించారు. ఇప్పుడు హరిద్వారం దగ్గర ఆ బిందు సరోవరం కనపడలేదు, కానీ గంగోత్రి దగ్గర మాత్రం కనపడుతుంది. కాబట్టి ఆనాటి కాలాన్ని బట్టి హరిద్వారం అనే పేరు ఎక్కడ దాకా ఉందో మనకి తెలియదు కదా. ఇప్పుడు హరిద్వారం అంటే ఋషికేశానికి ముందున్నదాన్ని అంటున్నాం, కానీ ఆ రోజుల్లో మాయాపురం అంటే భగీరథుడు తపస్సు చేసినటువంటి గోకర్ణానికి కొంచెం ముందు దాకా ఉన్న ప్రాంతం అంతా మాయాపురమే. క్రమక్రమంగా విడిపోయాయి. మీ కళ ముందు మీకు తెలియట్లేదు ఏంటండి, పూర్వం కర్ణాటక, తమిళనాడు, మలయాళం, ఈ తెలుగు వాళ్ళ ఆంధ్రం కలిసి ఉండేవి. దీన్నంతా కలిపి అవనివారు ద్రావిడ దేశం అనేవారు. క్రమంగా మలయాళం విడిపోయింది, కేరళ అయిపోయింది, ఇదిగో తమిళనాడు విడిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి కర్ణాటక విడిపోయింది. మళ్ళీ తమిళనాడులో కలిసి ఉన్నటువంటిది మన కళ్ళ ముందే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణను ఆంధ్రప్రదేశ్గా రెండుగా విడిపోయింది. భవిష్యత్తులో ఏవి ఎలా విడిపోతాయో తెలియదు. కాబట్టి ఈనాడు విడిపోయిన వాటిని దృష్టిలో పెట్టుకోకూడదండి. ఒకప్పటి మాయాపుర సామ్రాజ్యం అంటే చాలా విశాలమైనది. అందులో బిందు సరోవరం గంగోత్రికి దగ్గరలో ఉంది కదండి. ఇందులో హరిద్వార్ అంటాడు ఏమిటండి అని కొందరికి అనుమానం. అసలు రహస్యం ఏంటంటే ఆనాడు మాయాపురం అనే సామ్రాజ్యం చాలా విశాలమైనది. కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, ఈ ఋషికేశము, హరిద్వారము, ఈ గంగోత్రి పెడుతున్న అప్పుడు మార్గ మధ్యలో కనపడే చిన్న చిన్న గ్రామాలు ఇవన్నీ కలిస్తే మాయాపురం. అందులో అక్కడ ఇప్పటికి కూడా బిందు సరోవరం ఉన్నది. అక్కడి నుంచే గంగ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఈసారి నాతో పాటు వచ్చినప్పుడు అవకాశాన్ని బట్టి ఆ రుద్రప్రయాగ దగ్గర ఒకసారి మిమ్మల్ని ఆపుతాను, ఎన్ని పాయలు కలుస్తాయో చూద్దురుగా. అందువల్ల అక్కడ ఆ బిందు సరోవరం అనే పేరు కంటి నీటి బిందువుల వల్ల ఏర్పడడం వల్ల ఆ మడుగులకి ఆ ఏర్పడింది ఆ పేరు. కేవలం ఖాళీ గొయ్యటండి, గోతిలో నీళ్లు పడ్డాయట, ఆ నీళ్ళ వల్ల అది మడుగయిందిట. ఆ మడుగులో కాస్త గంగ కూడా కలిసింది. అందుకని దాన్ని ఏమన్నారన్నమాట, అశ్రు బిందువుల నుండి ఏర్పడటం వల్ల బిందు సరోవరం అన్నారు. అప్పుడు గౌరీదేవికి దాలి కలిగింది, శివుడి దగ్గరికి వెళ్ళింది మన్మధుడిని బతికించమనగా. మళ్ళీ రెండవ మనువు కాలంలో శ్రీకృష్ణ పరమాత్మునికి, రుక్మిణీదేవికి ఈ మన్మధుడు ప్రజ్యుమ్నుడు అనే పేరుతో పుట్టి తిరిగి బతికేలా చేసింది. అంటే ఇప్పుడు వైవస్వత మనువు కాలం కదా, నేను చెప్పాను కదా, అది రెండవ మనువు కాలంలో జరిగింది. అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు. సంతోషపడిన మన్మధుడు తన భార్య దగ్గరకు వచ్చి, నువ్వు ఏడ్చి నన్ను బతికించేవి అన్నట్ట. కొందరు ఏడ్చి చంపుతారు మొగుడిని, నాకు గొలుస్తాయి, నాకు గొలుస్తాయి అంటే వీడి ఏడుపుకి తస్తాడు గుండిపోటు వచ్చి. కానీ నువ్వు అలా కాదు, చచ్చిపోయిన వాడిని ఏడ్చి బతికించావు. అప్పుడప్పుడు భార్యలు ఏడిస్తే మొగుడు బాగుపడతాడు. అని ప్రేమగా తీసుకొచ్చి ఈ హ్రదంలో, ఏది, ఈ బిందు సరోవరంలో స్నానం చేశాడు. ఎందుకు స్నానం చేశాడు? మా ఆవిడ కన్నీటి బిందువులు సరస్సు అయ్యాయి, ఈ సరస్సును చూసి పార్వతి మెచ్చుకుని నన్ను బతికించింది. అంటే ఈ సరస్సు ఎంత గొప్పది, ఈ సరస్సులో స్నానం చేస్తే మురికిపోతుంది, పాపాలు పోతాయి అని ఆ సరస్సులో స్నానం చేశాడు. దాంతో మళ్ళీ ఏమైపోయిందట, బిందు సరస్సు కాస్త కాముడు స్నానం చేయటం వల్ల దానికి ప్రతిథి జగమందు కామ సరస్సునాగా, ఆ రోజు నుంచి కామ సరోవరం అని పేరు వచ్చిందండి. ఇప్పటికీ కామ సరోవరం అంటే చెప్తారండి కొందరు, కామకుండ అంటారు దాన్ని, అంటే కాముని యొక్క కుండం, కామాన్ని పెంచే కుండం కాదు, కాముని యొక్క కుండం అది. ఇక ఇది చూచింది రతీదేవి, ఏమండి నా కన్నీరు ఎంత గొప్పదండి, నా కన్నీరు పన్నీరే ఇందులో చేరితే అందులో మీరు స్నానం చేసి దానికి కామ సరోవరం అని పేరిచ్చారు అని ఈసారి ఏం చేసింది, ఆనందంతో కన్నీళ్లు గార్చింది. ఇంత పూర్వం మొగుడు పోతే ఏడ్చి కన్నీళ్లు గార్చింది, ఇప్పుడు ఆనందంతో కన్నీళ్లు వదిలిపెట్టింది. అంటే ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఎక్కువ నవ్వేయండి కన్నీళ్ళు వస్తాయి. అందుకే ఆత్రేయ గారు పాట రాశారు, ఆత్రేయ మూగ మనసుల్లో, నవ్వినా ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెన్నకాల, ఏముందో తెలుసునా అంటాడు. ఎంత బాగా రాశాడండి అది, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఏదో ఊసులో అనే పాట ఉంటుంది అందులో అనమాట, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయంటే బాగా చదివి చక్కగా రాశారు అది. ఈ హర్షాశ్రువులలో నుంచి ఏది ఆనందంతో కన్నీళ్ళు వస్తూ ఉంటే అందులోంచి వరుసగా కొంతమంది పుట్టుకొచ్చారు. ఒక ఆవిడ పేరు ప్రీతి, ఇంకొక ఆవిడ పేరు ఖ్యాతి, ఇంకొక ఆవిడ పేరు లజ్జ, ఇంకొక ఆవిడ పేరు మహానంద, ఇంకొక ఆవిడ పేరు శాంతి, ఇంకొక ఆవిడ పేరు లీల, ఇంకొక ఆవిడ పేరు క్రీడ. అంటే ఏడుగురు పుట్టుకొచ్చారు. వాళ్ళు రూపాలు లేకుండా ప్రజల్ని పట్టుకున్నారు. అందుకే ఒక్కొక్కడికి ఆనందం కలిగిందనుకోండి, ఈ ప్రీతి అనే దేవత వాడిలో ప్రవేశించిందనమాట. రూపం లేకుండా వాడిలో ప్రవేశిస్తుంది, అప్పుడే మనకి ఒకడి మీద ప్రీతి ప్రేమ ఏర్పడుతుంది. మనకి కీర్తి వస్తుందంటే ఈ ఖ్యాతి అనే దేవత వల్ల. ఈ రతీదేవి ఆనందాశ్రువుల వాళ్ళ కళ్ళల్లో నుంచి ఈ ఖ్యాతి పుట్టుకొచ్చింది. ఆవిడ మనల్ని వరించిందా, ఇక ప్రపంచంలో ఎక్కడికైనా వాడు ఒడే పేరు మారుమోగిపోతూ ఉంటుంది అనమాట, ఏ ఛానల్లో చూసినా ఇక వాడే. ఇంకా మూడావిడ లజ్జ, ఈవిడ కనుక పట్టుకుందంటే పెళ్లి చూపుల్లో పూర్వం పురుషుని సిగ్గుపడేవారు. మా చిన్నప్పుడు పెళ్లి చూపులు ఉండేవాడు మా చిన్నప్పుడు, ఇప్పుడు పెళ్లి చూపులు లేవు, తూపులే, బాణాలే తప్ప. ఏమాయ్ నీ ప్యాకేజ్ ఎంత, అందులో నాకు లీకేజ్ ఎంత అని అడుగుతోంది ముందే ఆన్లైన్లో. ఆ తర్వాత ఇద్దరికి ఇష్టమైతే పెళ్ళి, ఆ పెళ్ళి ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఒక్క సంవత్సరం కనుక వార్షికోత్సవం జరుపుకుంటే ఇక వాళ్ళకి మనం దండయ్యచ్చు. కానీ పూర్వకాలంలో మా చిన్నప్పుడు ఓ పల్లెటూరులో ఓ ఆయనకి పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపులో ఆవిడ జానడింతుంది, డంకన గడప దగ్గర చొచ్చకడలో కూర్చుని ఇలా తలకాయ తిప్పి కూర్చుంటే ఈయన చూసేశాడు. ఆ కూర్చోవడం కూడా ఎంత మెరుపు తీగే అన్నట్టుగా వచ్చి కూర్చుంది ఆవిడ. వారు వచ్చారు వీరు వచ్చారు మెరుపు తీగారా అంటే పరిగెత్తగలిగేది, కలవడలేదండి ఆవిడకి, అలాగా టక్కన కూర్చుంది ఆవిడ. దాంతో ఏదో పెళ్ళి అయిపోయింది అనుకోండి, యావత్ జీవితానికి సావటమే ఇద్దరు పడి. ఆ రోజుల్లో ఒకసారి పెళ్ళి అయితే యావత్ జీవితం కలిసి ఉండేవారు, అలా కలిసి ఉండాలని కోరుకోవాలనుకోండి. ఆ పెళ్లి చూపుల్లో వాళ్ళు నిజానికి సిగ్గు లేదు, నా మొహం బొగ్గు లేదు, ఆ కాసేపు నటించేవన్నమాట, ఇలా దొంగ చూపులు చూడాలి. ఆయన పాట పాడమండం, ఈవిడికి పాట రాదు, ఈవిడ ఆ నోరు వెతుకుతుంటే వెనక నుంచి వాడు చెల్లెలు అక్కో పాడేవారు అక్కో కొన్ని చోట్ల, అదో మోసం. పాట విని పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన. ఆ పాట అయిన తర్వాత పెళ్లి రోజున ఏదే పాడమంటే నా మొహానికి పాట ఏమొచ్చు, ఆవిడ కంఠం ఎలా ఉంది తెలుసా, నాకు పాట ఏమొచ్చు, మరి అప్పుడు పాడేవు కదా అంటే మీరు పాడమన్నారు, పాడకపోతే పెళ్ళి అవ్వదు, అందుకే నేను ఉట్టుట్నే అలా నోరు మెదిపోయాను సినిమాలోలాగా, ప్లేబ్యాక్ సింగర్ మా అక్క ఆవిడ పాడింది, ఈయన పేరు అయిపోయింది. ఆ పాడింది అక్క, ఈయన గొక్క తిప్పుకోలేకుండా అయిపోయాడు అంచక్క. కాబట్టి అవి ఏమంటే తమాషా సిగ్గుపడేవారు అనమాట. అప్పట్లో సిగ్గు ఒకటి ఉండేదండో, ఆ సిగ్గు రూపంలో ఉన్నది కూడా మూడు ఆవిడ. ఇంకా నాలుగు ఆవిడ మహానంద స్వరూపిణి, ఎవరికైనా ఆనందం కలిగేలా నవ్వారా ఇదే ఆనందం అంటే, అప్పుడు ఆ దేవత వచ్చి పట్టుకుంటే వాడు ఆనందంతో ఉంటారు. ఆ తర్వాత ఆవిడ పేరు శాంతి. ఇంకా ఆవిడ మనల్ని వరించిందంటే శాంతి, వాడికి ఏమీ ఉన్నా లేకపోయినా ఎవరితో తగాద లేకుండా నిశ్చింతగా ఉంటాడు, సుఖంగా ఉండగలుగుతాడు. మరొక ఆవిడ పేరు లీల, అంటే పనులు చేయడానికి ఉపయోగపడుతుంది, తేలికగా పనులు చేసే శక్తిని ఏమంటారు, లీల. లీల అంటే అసలు అర్థం
తేలికగా పనులు చేయట, కష్టపడిపోవడం, అరవడం. ఇంట్లో ఫంక్షన్ వచ్చిందంటే నీ మొహం తగలయ్యో, కాఫీ తేవే, ఒరే పందిరయ్యో అని అరుచుకుంటారు ఎందుకో కొంతమంది. అంటే అందులో లీల లేదు వాడిలో. ఆ లీల ఉందనుకోండి, కొన్ని వందల మందికి భోజనాలు పెడతారు, బిల్డింగులు నిర్వహణ చేస్తారు, పనులు చేస్తారు, ఎక్కడ అరవరం, ప్రశాంతంగా చేస్తారు. అంటే ఆ వ్యక్తులు ఎవరున్నారు? ఈ లీలాదేవత ఉంది. ఇంకా ఏడవ ఆవిడ పేరు క్రీడ. ఈ క్రీడ ఉందంటే వాడు ఏ పనులు చేస్తున్నా ఆట, ఆడింది ఆట, పాడింది పాట అంటే అది. వీళ్ళు చాలా తమాషాగా హాయిగా జీవితాన్నంతా ఆడుకుంటున్నట్టు గడిపేయగలుగుతారు. ఈ ఏడుగురు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? కుడికంటి బిందువుల నుంచి పుట్టుకొచ్చారు. కుడికంటిలో నుంచి కిందకి కారుతున్న నీటి బిందువుల నుంచి పుట్టారు. ఈసారి ఎడమ కంటిలో నుంచి కూడా నీటి బిందువులు గారే. ఆ నీటి బిందువుల్లోంచి ఒక పద్మం పుట్టుకొచ్చింది. ఈ ప్రపంచం అంతా పద్మం మీదే ఆధారపడి ఉంది. పద్మం లేకపోతే, ఈ పద్మములు ఉన్న పద్మాకరం లేకపోతే ఈ సృష్టి ఎప్పుడూ నాశనం అయిపోయేది. ఈ నీటి బిందువులన్నీ కలిసి రేకులుగా మరి అందమైన తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులో నుంచి ఒక సుందరీమణి పుట్టింది. అదిగో ఆ సుందరీమణియే ఈవిడ, రతీదేవి యొక్క ఆనందాశ్రువుల నుంచి పుట్టిన ఈమె. ఈవిడ పద్మం నుంచి పుట్టడమే కాక కంటి నీటి బిందువుల నుంచి పుట్టడం వల్ల ఈమెకి అశ్రుబిందుమతి అని రతి మన్మథులు నామకరణం చేశారు. ఒక విధంగా వీళ్ళు ఏమవుతారు? రతీదేవి కంటిలోంచి పుట్టడం వల్ల రతీదేవికి పుత్రిక అయ్యింది. అందువల్ల ఈమెను రతీపుత్రి అంటారు, అశ్రు బిందుమతి. పద్మం నుంచి పుట్టడం వల్ల పద్మాని కూడా పిలుస్తారు. ఈమె పుట్టగానే, తండ్రి నవయౌవనంతో పుట్టాను మన్మథ, నాకు భర్త ఎవరు అని అడగానే, నువ్వు ఏ పని చెబితే ఆ పని కాదు అనకుండా చేసేవాడే నీ మొగుడు అని నిర్ణయించి వెళ్ళిపోయాడే. అప్పటి నుంచి ఎప్పుడు వస్తాడో నా మొగుడు, ఎడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల్లరేడు, ఎడనున్నాడో ఎక్కడున్నాడో అని ఇక్కడ కూర్చుని పాడుకుంటోంది మా చిలికత్తె. ఈ కన్యామణి భర్తను చేకొనగా ఇచట తపము చేయుచునుండెన్, లోకమున ఈమె కర్రమును కై కొన తగుధన్యుడెవడు కలడో చెప్పుమా. ఈ కన్యామణి అప్పటి నుంచి ఇప్పటిదాకా యుగాల తరబడి నాకు భర్త కావాలని తపస్సు చేస్తున్నది, కల్పములు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి, కానీ ఆమెకు హ్యాండ్ ఇచ్చేవాడు, ఇంగ్లీష్ హ్యాండ్ కాదు, కరగ్రహణం చేసేవాడు దొరకట్లేదు. మేమంతా ఆ పద్మంలో నుంచే పుట్టాం, ఈమెకి చెలికెత్తెలం, ఈమె ఏం చెబితే చేస్తాం. ఇక మేమెవరమో తెలుసా? ఈ చెలికెత్తెలుగా ఉన్న మేము వరుణుడి కూతుళ్ళం. నేను స్వయంగా వరుణుని యొక్క పుత్రికని. ఈమె సేవ కోసం ఈ పద్మంలోంచి బయటకు వచ్చాం అనగానే వెంటనే ఎగిరి గంతులేశాడు. ఓహో, ఈవిడికి పెళ్ళవలేదా? పెళ్లి కోసం తపస్సు చేస్తోందా? ఇంకైతే నాకంటే గొప్ప పెళ్లి కొడుకు ఎవడండి? ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయో తెలుసా నా దగ్గర, నన్ను చేసుకోకూడదా అన్నాడు. అప్పుడు ఆ సుందరీమణి ఆయన కేసు చూసి నవ్వి, నీ మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా? అదేమిటి సుందరి, నేను ఎప్పుడు చూసినా పాతికేళ్ళ కుర్రాళ్లే కనపడతాను. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఇద్దరే సుందరంగుల్ట, ఒకటి పద్మాకర్ గారు, రెండు నేనును. అటువంటిది నన్ను చేసుకోవా అంటే మహారాజా, ఒకప్పటి మాట అది, పాత రుచులు తలచి తలచి తాత ఊగేనో అనే విషయం నీకు తెలియట్లేదు. నీ జుట్టు చూసుకో, తెల్లబడింది. నీ గడ్డం దగ్గర కొన్ని వెంట్రుకలు తెల్లబడ్డాయి. నువ్వు ఇప్పుడు కొంచెం ముసలాడి 50+లోకి వచ్చేసినట్టు కనపడుతున్నావు. ఒకప్పుడు పాతికేమో, ఇప్పుడు పాతిక కాదు, మూతిక మీద చాలా మార్పులు వచ్చాయి అనగానే తెల్లబోయాడు. నా శరీరంలో ముసలి లక్షణమా? నిజమేనా అన్నాడు. ఎంతలో వచ్చరికెత్తే అద్దం పట్టుకొని చూపించింది. అప్పుడు చూసుకున్నాడండి ఈయన, మాయదారి ముసలితనం వచ్చింది. ఇంతకాలం ఆయన ఏమనుకున్నాడు, నేను ఎప్పుడు పాతికాళ్ళ కుర్రాడిని అనుకున్నాడు. ఏది ఆ మన్మధుడు రావడం, పాటలు పాడడం, ఈయనేమో కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరం వేసిన అనంతరం కూర్చోవడం, జర పట్టుకోవడం తెలియదు దీనికి పాపం. అంటే సరిగ్గా చూసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా ఇంకా పాతికాళ్ళ కుర్రాడిని అనుకున్నాడు. అలాగే అనుకుంటారు చాలామంది. ఇప్పుడు ఆయనకి మతి పోయింది. పైగా ఒకప్పుడు ఒత్తుగా ఉండే జుట్టు, చాలా నల్లగా నిగనగలాడుతున్న జుట్టు, ఎంత ఒత్తుగా ఉండేది గిరదాల జుట్టు, ఇప్పుడు కొంత మారింది. ఇక్కడ కొంచెం బట్టతలు కూడా వచ్చింది. గుండు గీస్తే అసలు నాకు బాగా పడదు, బయటకు వస్తుంది. దాంతో ఉణిగిపోయాడు ఈయన. నిజమే సుమి సుందరి, నాకు కూడా కొంత జుట్టు నెరిసింది, కొంత జుట్టు ఊడింది,
శరీరంలో మార్పు వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో అన్నాడు. ఏమో నాకు తెలియదు. నీ శరీరములో మళ్ళీ పూర్వంలాగా పాతికాళ్ల కుర్రాడిలో ఉన్న లక్షణములు నీవు తెచ్చుకోగలిగితే, నీ జుట్టు నల్లగా ఒత్తుగా తయారైతే, నీ జుట్టు మళ్ళీ గట్టిగా ఉంటే, నీ దంతాల్లో మార్పు లేకుండా ఉంటే, నీ గడ్డంలో మార్పు లేకుండా ఉంటే, అందంగా ఉంటే నేను చేసుకుంటాను, లేకపోతే చేసుకోనుకోవాలి. ఇప్పుడు నాకు యవ్వనం ఎలా వస్తుంది అన్నాడు ఈయన. నువ్వు ఒకప్పుడు ఏం చేసావు, నీ చిన్న కొడుకు యొక్క యవ్వనం తీసుకుని ధర్మాత్ముడి అయ్యావు. ఆ తర్వాత నీ చిన్న కొడుక్కి తిరిగి యవ్వనం ఇచ్చేసావు. ఇచ్చి నవయవ్వనం మళ్ళీ పొందగలిగావు కేవలం ధర్మం వల్ల. ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైతే మీ మామగారు చెప్పించారో అప్పుడు ఎలా అయితే యవ్వనం పొందావో, ఇప్పుడు కూడా నీ చిన్న కొడుకునే పట్టుకో. నీ కొడుకుల దగ్గరికి వెళ్ళు, నీ కుమారుల దగ్గరికి వెళ్ళి నీ ముసలితనాన్ని సేకరించి వాళ్ళ యవ్వనం ఇమ్మను. యవ్వనం ఇస్తే ఆ యవ్వనంతో నా దగ్గరికి రా, పెళ్లి చేసుకుంటాను. నీకు యవ్వనం ఇచ్చిన వాడే భవిష్యత్తులో ఈ భూమండలానికి రాజ్యార్హుడు, మిగతా వాళ్ళు కాదు అనగానే, ఆ బాగానే గుర్తు చేసావు, ఒకప్పుడు నేను మా శుక్రాచార్యులు వారి శాపం వల్ల ముసలండి అయ్యాను, అప్పుడు నా కొడుకు యవ్వనం తీసుకున్నాను చిన్నవాడిది, ఆ తర్వాత నా ధర్మం వల్ల స్వతసిద్ధంగా నాకు యవ్వనం వచ్చింది, అప్పుడు నా కొడుక్కి మళ్ళీ యవ్వనం ఇచ్చేశాను. ఇప్పుడు ఇంతకాలానికి ఏదో పొరపాటు వల్ల నాకు ముసలితనం వచ్చింది, ఆ ముసలితనం వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని పలికి పరుగు పరుగున కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ముందు పెద్ద కొడుకుని పిలిచాడు. వాడు పూర్వంలాగే చీ పో అన్నాడు. నేను పొరపాటు కూడా ఇవ్వను, ముసలితనం చాలా కష్టం, నేను తట్టుకోలేను బాబోయ్ అన్నాడు. అప్పుడు రెండో వాడిని పిలిచాడు. వాడి పేరు తురుడు, తుర్వసుడు పేర్లు ఉంటాయని చెప్పాను కదా. అంతట తురుండు వల్కిన ఆయనను దూచి పెద్దవాడవు నీకు ఇది బుద్ధి కాదు అన్నాడు. ఎన్నాళ్ళైనా నువ్వే యవ్వనం అనిపిస్తావా పెద్దవాడివి, నీకు ఇంకా బుద్ధి రాలేదా, చిచ్చి ముసలితనం నాకొద్దు, యవ్వనంలో ఉన్న ఆనందం వేరు అన్నాడు. సకల సుఖాలను ఇచ్చే యవ్వనం విడిచిపెట్టి ముసలితనాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ముసలితనంలో నోటిలో మార్పులు వస్తాయి, తలలో మార్పు వస్తుంది, శరీరం తడబడుతుంది, కాలు తడబడుతుంది. మహానుభావుడు వావిలుకొల సుబ్బారావు గారు రాశారు కదండి, ఎంత అందంగా రాశాడో గొప్ప పద్యం, ముసలితనం ఎంత భయంకరం రాశాడే. దంతంబులుడునన్ చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న పెండ్లాముకడు గడగండ్లు పెట్టకమున్న నందనుల్తను దూచి నగకమున్న గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున్న వడపుచే కాల్ తడబడకమున్న ముడుతలచే మేను మిణుకులాడకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న వడపుచే చెడు రోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుడు చెప్పకపోకమున్న కాలభట దర్శనం బును కాకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమనరించు వాడెపో ధన్యతముడు. మానవుడి వార్ధక్యమంతా ఇందులో చెప్పేశాడే. దంతాలు ఊడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, గట్టిగా బఠానీలు తినలేరు, మాట స్పష్టంగా రాదు, పైగా ఒక్కోసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఓపెన్ బీకేయించి అనుమానాలు. గొడుగులు బాగు చేస్తాం, గొడుగులు బాగు చేస్తాం ఒకడు వచ్చేట ఒక ఆయనింటికి, ఆ గొడుగులు బాగు చేసేవాడిని పిలిచి పళ్ళు బాగు చేయించుకున్నట్టే, వాడేం చేశాడు మొత్తం పళ్ళు పీకాడు. అయిన గొడుగులు బాగు చేసేవాడి చేత పళ్ళు పీకించుకోవడం ఏంటండి, రూపాయి కలిసి వస్తుందని స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ. అంచేత పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు మసగలిస్తాయి, కనపడవు, కనపడకపోయినా పౌరుషం, నాకేం కళ్ళు చెత్తారం రాలేదండి, కళ్ళజోడు అక్కర్లేదండి, చూడడం చూడడానికి ప్రయత్నిస్తే కనపడదు అది. నీకు కళ్ళజోడు అక్కర్లేదని అనిపించవచ్చు కానీ కళ్ళ కనిపిస్తోంది, అందులో నువ్వు ఎంతకెందుకన్నా కనపడదు. ఇంకా పెళ్ళానికి కూడా మండుతుంది, వార్ధక్యం అవుతుంది, చేలస్తం పెరిగిపోతుంది కదా, అస్తమాట పెళ్ళాన్ని ఏదో ఏడిపిస్తూ ఉంటాడు, దాంతో నీ మొహం తగలయ్య, నీ వయసు నాకు వస్తుంది, చావగొట్టదు పడుండు అంటున్నాడు. లేదా బాబోయ్ ఈయన్ని పట్టుకుంటారా బాబు, నేను ఇంట్లో ఉంటానంటుంది పెళ్ళం, అందుకని ఈ మొగుడిని కొంతమంది తెలియని వాళ్ళు యాత్రలకి వాడు ఒక్కడిని పంపేస్తారు, వీళ్ళు ఒక్కడి ఇంట్లో కూర్చొని స్టింగు రంగాన్ని కొనుక్కుంటూ టీవీలు చూస్తారు. అంటే పెండ్లానికి కూడా విసుకొస్తుంది, ఆవిడ కూడా విసుక్కుని తిడుతుంది, కడగళ్ళు పెడుతుంది, కొడుకులకు కూడా మండుతుంది, మా నాన్నకి చేదస్తాం, బాబయ్య అయ్యి మా నాన్న నన్ను చంపేస్తున్నాడు అంటాడు వాడు కూడా విసిగెత్తిపోయి. అంటే తండ్రికి కూడా ఈ కొడుకులను ఎలా చూసుకోవాలో తెలియకపోయినా అవుతుందన్నమాట. కొడుకులు విసుక్కుంటారు పాపం, వాళ్ళ తప్పు కాదు, ఈ ముసలిపీని గుద్దే తప్పు అని నేను లేదు. ఇందులో బాబులకొల సుబ్బారావు గారు, వాసుదాస్ గారు ఆంధ్ర వాళ్ళు మీకు చెప్పారు. అందువల్ల నందనులు తను చూచి నగకమ్మన్న కొడుకులు కూడా నవ్వుతూ ఉంటారు. ఇంకా మనవలు మనవరాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిటికి పట్టికి అలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఒకప్పుడు హెడ్ మిస్ట్రెస్సే కాదనట్ల, ఇప్పుడు కాదుగా రిటైర్డు, రిటైర్ అయ్యాక ఈ విలువే వేడుస్తుంది. అందుకని వాళ్ళకి ఏదో చెబుతూ ఉంటే ఏ పూల కూర్చో అమ్మమ్మ నీకు తెలియదు, లేకపోతే తాతమ్మ నాన్నమ్మ బామ్మ అని తిడతారు వాళ్ళు. తాత కూర్చో అంటారు. తాతగారికి ముసలితనంలో చేతస్థం పెరిగి పిల్లలకి ఎదురు చెబుతూ ఉంటే తాతయ్య నీకు తెలుసు కూర్చో అంటారు. పాప ఈ తాతగారు ఒకప్పుడు చాలా గొప్పవాడే, ఈయన ఏకంగా కాలేజీ లెక్చరరో ప్రిన్సిపాలో లేకపోతే ఏదో కార్పొరేషన్లో ఆఫీసరో లేక ఒకప్పుడు కర్మగారు చీఫ్ మినిస్టరో ఏదో అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు కదా, ఈ చేతస్థంతో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఏడిపిస్తుంటే వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు, నీకేం తెలియదు అంటూ ఉంటారు. వీడు వెండవాళ్ళ మాట. అందుకని ముసలాడా కూర్చో అని బుడతలు కూడా బుద్ధి చెబుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, కాళ్ళు ఒణుకుతో తడబడతాయి, దబదబ కింద పడిపోతారు. బాత్రూంలో పడిపోవడం అదే, నాకేం లేదంటాడు, అక్కడికి వెళ్ళి పడతాడు. ఈ మొత్తం చర్మం అంతా వేళ్లాడిపోతుంది, ముడతలు పడిపోతాయి. ఈ ముడతలతో శరీరం అంతా అటు ఇటు వణుకుతూ ఉంటుంది, చెడు రోగాలు పట్టుకుంటాయి. ఈ చెడు రోగాల వల్ల ఏమవుతుందట, తెలివి చెడిపోతుంది అన్నారు. జ్ఞాపకశక్తి ఉండదు. కొంతకాలానికి పెళ్ళాన్ని కూడా ఎక్స్క్యూజ్ మీ నువ్వెవరు, నేను ఎక్కడో చూసినట్టుంది, నువ్వు నా చెల్లివా అంటాడు. చెల్లి అంటారా బాబు, ఇంతకాలం మళ్ళీ మళ్ళీ అని వెంటబడ్డావు, ఇప్పుడు చెల్లి అంటావు ఏమిటి, నీ మొహంత గలిగ కుళ్ళిపోయిన ఉల్లి వినువు అంటుంది ఆవిడ. ఆ రకంగా ఎవరు ఎవరో కూడా తెలియదు కొంతకాలానికి, వాడికి వాడే తెలియదు. ఆ సమయంలో ఏమవుతుంది, వైద్యుడు ఎందుకండి ఆయనకి ఎన్ని వైద్యాలు చేసినా వేస్ట్ అండి, ఒక తప్పదు మీరు గుండె నిబ్బరం చేసుకున్నాను కానీ ఎప్పుడో నిబ్బరం చేసుకున్నా వాడు పోవట్లేదు కానీ అంటారు వీళ్ళు. గుండె నిబ్బరం చేసుకోవడానికి మేము ఎప్పుడో చేసుకున్నాం, వాడు పోవట్లేదు బాబోయ్ లోపల అనుకుని ఇంకా తప్పదంటారా, అంతే తప్పదు వీళ్ళు నమ్మ రాయించుకోండి అని ఆయన చెప్పేస్తాడు. అంటే వైద్యుడు కూడా డిక్లేర్ చేశాడు. ఆ సమయంలో కాలబొట్టులు కనపడతారంటో, యమకింకర్లు కనపడి ఆ ఎదురుగుండ గోడ మీదో ఫ్యాన్ మీదో లైట్లోనో కూర్చుని కమాన్ నీ సర్వీస్ అయిపోయింది అనగానే వీడికి నిద్రట్టదు. ఇక రాత్రి అదే, ఈ మధ్యన ఒక ఆయన నిద్రట్టట్లేదుట, ఇంట్లో యమకింకర్లు కనపడుతున్నారట, మధ్యలో ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చిందని నేను ఏడవలసి వస్తుంది ఆయన రక్షించడానికి. అసలు నాకు భయం వేస్తుందండి, భీతి వేస్తుందండి, బాబోయ్ 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 ఏం చేస్తాం, ఇక వయసు అయిపోయాక వాళ్ళు అలా కనపడతారు కళ్ళ ముందు. వాళ్ళు వచ్చి టైం చూసుకుంటూ ఉంటారు, ఇంకా 5 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు ఉంది, అక్కడ యమకింకర్లు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. దాంతో నిద్ర పట్టదు, వణుకు మాటలు చెప్పలేడు, ఎవరితోటి వాళ్ళు కనబడుతున్నారని చెప్పలేడు. ఈ పరిస్థితి వచ్చాక నువ్వు రామ అనగలవా, ఆ స్థితి రానికతమే రామ శ్రీరామ శ్రీరామ రామ అని ధ్యానం చేసిన వాడు అదృష్టవంతుడవుతాడు తప్ప ముసలితనంలో రామ అందంటే కుదరదు. అందుకని ఓపిక ఉన్నప్పుడే రామకృష్ణ అనుకోవాలి కానీ లేదంటే లాభం లేదు. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. త్యాగరాజు గారికి ఎక్కడికి తెలుసు కదా మీకు, అలా అనుకోవాలి ఎప్పటికప్పుడు మనం హాయిగా. ఎప్పుడు వెళ్ళేటప్పుడు రామకృష్ణ రామకృష్ణ అని ఎన్ని లాభాలు ఉన్నాయండి. అప్పుడు శరీరం ఒక దివ్య ఆనందంతో నిండిపోతుంది, ఈ చేతస్థాలు ఉండవు మనకి. కాబట్టి ఎంతటి వాడికైనా వార్ధక్యం రోత భయంకరం, అటువంటి వార్ధక్యం నాకు వద్దని తురుగు అన్నాడు. చివరికి ఇక పాపం యయాతికి మండిపోయి పెద్ద కొడుకుని పిలిచాడు, దౌర్భాగ్యుడా మీ వంశం వాళ్ళంతా బ్రహ్మగ్నుడు సురాపాయి కుష్ఠరోగి వైదికాచార వివర్జితులు అవ్వండి, రెండో కొడక మీరంతా కూడా. రెండో కొడుక అంటే అక్కడ తిట్టుగా సుమా, ఈ మధ్యకాలం ఏదైనా కుమారుడా అనే పదం అత్యదరు పదం, కర్మ పదం మారిపోయింది. కానీ ఒరే నువ్వేమో మూలకారకుడు అవుదువుగాక ముక్త ఖర్చుడవుక అని ఈ విధంగా వాడు అందరినీ చెప్పించేశాడు. ఎన్ని శాపాలు పెట్టినా వాడు స్వీకరించమన్నారు. అనంతరం పాపం ఆఖరి కొడుకు శర్మిష్ఠాపుత్రుడు పూరు వచ్చి ఈ ప్రపంచంలో తండ్రి కంటే గొప్పవాడు లేడు. అసలు ఈ కథయే పితృతీర్థ మహిమ. అందుకే పూరు ఒక్కడే ధర్మమూర్తి అయి మళ్ళీ శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళిన వాడు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళారు. ఎంతమంది కొడుకులుండి కూడా నాన్న నీ మాట వింటామని ఒక్కళ్ళు అనలేదు, ఒక్క పూరువు మాత్రం. యయాతి మహారాజా మాతా పితరుల సేవ కంటే వేరే క్షేత్రం లేదు, దైవం లేదు, పుణ్యం లేదు, నీ ముసలితనం నాకు ఇచ్చేయి, నేను యావజ్జీవితం ముసలివాణి అయి ఉంటాను అవసరమైతే నీ కోసం, నా యవ్వనం స్వీకరించు అన్నాడు. అప్పుడు ఆయన ఆనందపడిపోయాడు, కుమార నేను ఇంతకాలం చేసిన ధర్మం నీకు ధారపోస్తున్నాను, ఈ ధర్మం వల్ల నీవు నీ వంశస్థుల్లో నీ మాట విన్న వాళ్ళంతా కూడా శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు అని వరమిచ్చి అక్కడ నుంచి నవయువకుడై సఖీ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటావు ఇప్పుడు అనగానే ఆవిడేమంది, ఇప్పుడు యవ్వనంలో ఉన్నావు పెళ్లి చేసుకుంటాను, అయినా రాజుల్ని నమ్మడానికి వెళ్ళేది. మహారాజా పదవిలో ఉన్నవాడు ఎప్పటికప్పుడు మాటలు తప్పుతూ ఉంటారు, ఎలక్షన్లో అందరికీ ఇంటింటికి 1,000 ఇస్తామంటారు, నెగ్గిన తర్వాత 1,000 మేము ఎందుకు ఇస్తాం, ఎక్స్పర్ట్ వాళ్ళు ఇస్తారంటారు. అది మానవుల యొక్క లక్షణం. అందుకని రాజకీయ నాయకులు నమ్మకూడదంటుందో ఈవిడ, నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు, రేపు ఇంకో సుందరీమణి వస్తుంది, అప్పుడు ఆవిడ వెంటబడి సుందరి నీ వంటి దివ్య స్వరూపం నువ్వు పడతావేమో నాకేం తెలుసు అంటే, లేదు ఒట్టు అన్నాడు. ఒట్టు తీసి గట్టి మీద సేపు పెడతారు లేవయ్యా, నేను ఏదన్నా చెబితే నా మాట వింటాను, భార్యామణి అడిగినది చేస్తానని మాట ఇస్తే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. కానీ ఏ కామాతురుడు అయిపోయాడుగైనా, కామాతురాణం నభయం నలజ్య, అందుకని నువ్వు అడిగితే ఏ కోరికైనా తీరుస్తాను అనగానే నేను రమ్మంటే స్వర్గానికైనా వస్తావా, వస్తానన్నాడు అని చేతిలో చెయ్యేసాడు. ఇంకేముంది, ఆవిడ పెళ్లి చేసుకుని హాయిగా కాపురం పెట్టాడు. తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఇంకా దేవయాని లేదు, శర్మిష్ఠ లేదు, పూర్తిగా ఇక్కడే కర్మిష్ఠుడు అయిపోయాడు. ఈయన రోజు ఆవిడతోటే తిరగడం, భోజనం ఆవిడే పెట్టాలి, మంచినీళ్ళు ఆవిడే ఇవ్వాలి, ఇంకా ఏ పని చేసినా ఆవిడే. ఈ విధంగా నిరంతరం స్వతంత్రత అనేది విడిచిపెట్టి ఆమెతో తిరుగుతున్నాడు. ఇది చూచింది దేవయాని, ఇంతకాలం శర్మిష్ఠ మీద కసిగా ఉండేదా, ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు. ఎందుకని, ఇప్పుడు మూడోది వచ్చింది ఎసరు పెట్టడానికి. అందుకని ఏమే ఇంతకాలం నిన్ను దాసీగా తీసుకున్నానంటే అంతేనమ్మా, ఒకప్పుడు నేను నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావని అవమానించి నిన్నేమో నూతిలో దోశాను, నా తప్పు నాది, దానికి నే శిక్ష అనుభవించాను, నువ్వు నన్ను దోశావు, నీ శిక్ష నువ్వు అనుభవించావు, ఏం చేస్తాం అక్క చెల్లి స్నేహితులు అని ఇద్దరు ఓడైపోయారు. అందుకని ఏమన్నారనమాట, శత్రువుకి శత్రువు మిత్రుడైపోతాడు. ఇప్పుడు మన ఇద్దరు కష్టాలు కొత్తగా తయారయ్యాయి. ఒకప్పుడు ఈ రాజుగారు ఎంత ధర్మంగా ఎంత ప్రేమగా మనల్ని చూసేవాడు, ఇప్పుడు ఏ ముహూర్తంలో ఈ అసురు బిందుమతి అని పేరు కలిగిన సుందరి వచ్చిందో మన బతుకు మందర బతుకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామనగానే శర్మిష్ఠ అంది, నీకు పెద్దగా రాజకీయం తెలీదు, నేను రాజుగారి కూతుర్ని, అందులో రాక్షస రాజుగారి కూతుర్ని, ఎంత అందంగా ఉన్నా ఈ రాక్షస రాజుగారి యొక్క క్రూర బుద్ధి ఆ దిక్కుమాలిన రాజకీయ లక్షణాలు నాలో ఉంటాయి, ఒప్పుకుందాడు. అందువల్ల చెబుతున్నాను, నీ పెద్ద కొడుకు యదుకుమారుడు ఏం చెబితే చేస్తాడు, నీ మాట వింటాడు, ముసలితనం స్వీకరించమంటే తండ్రి మాట వెళ్ళేది కానీ మిగతా అన్ని పనులు చేస్తాడు. నేను వాడికి ఒక కత్తి ఇస్తాను, నువ్వు వాడికి చెప్పి దాన్ని ఆ అసురు బిందుమతి తల నరికేయమని చెప్పు, వాడు వింటాడు. అది చచ్చిందా ఆ పిచ్చిపోతుంది, చచ్చిందా పిచ్చిపోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చి మన దగ్గరే పడతాడు. అనగానే దేవయ్యాని, ఏమేమో ఎంత చెడ్డ దేవతో పాపం దేవకంజలో ఉంది, స్త్రీ వద పాపం కదా అంటే ఊరుకో అక్క అలాగే అంటావు, పాపం పుణ్యం అనుకుంటే మనం ఎలా బతుకుతాం, మన మొగుడిని అదుపులో పెట్టుకోవడానికి ఏ పాపం అయినా చెయ్యొచ్చు అది. సరే ఎంత చెడ్డ రాక్షసరాజు గారి కూతురవటం వల్ల ఆ లక్షణాలు పోవు, ఎక్కడికి వెళ్ళినా పోవు, ఎంత గొప్పవాడైనా సరే కొంత పాత వాసన పట్టుకుంటుంది. నాకు అలాంటి వాడిని చూశాను ఒకండి, ఎవరు ఏమనుకోకండి, సరదా కోసం చెబుతున్నది నిజంగా జరిగింది కాబట్టి నిజంలో సరదా, సరదాలో నిజం. ఒక ఆయన యజ్ఞోపవేతం వేసుకుని కుర్రాడు వచ్చాడు చాలా కాలం క్రితం. అప్పటికింకా మా ప్రణవపీఠం ఇక్కడ లేదు, పవర్పేటలో ఉండేది. ఆ పవర్పేటలో ఉండగా మీకు కొంతకాలం అర్చకుడు కావాలండి, నేను చేస్తానన్నాడు. రవ్వం తెర్రగానే ఉన్నాడు వాడు, వాడిని చూస్తే నిజంగానే మంచి అర్చకుడిలాగే అనిపించాడు, పురోహితుడిలాగే. యజ్ఞోపేతం కూడా వేసుకున్నాడు. నీకేమైనా మంత్రం వచ్చాడంటే నాకు పెద్దగా మంత్రం రాదండి, నైవేద్యం పెడతాను, హారతి ఇస్తాను, మాకు ఆ పని చాలు, ఎందుకంటే మిగతా పనులు మేము చేసుకుంటాం. ఒక 3 నెలలు రోజు పూజ చేసేవాడు, నైవేద్యం పెట్టేవాడు. ఒకరోజు నేను చేశాడు ఫోన్లో ఎవరితోటి అనమాట, నీ మొహం తగలయ్యా, అయ్యి అడుక్కు తింటుంటే కొడుకు కోడి పొలం అడిగట్ట అన్నాడు. నాకు ఇదేంట్రా ఈ డైలాగ్ ఏంట్రా అని అనుమానం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజు అన్నాడు, ఒక ఆవిడ ఎవరో వచ్చిరా కానీ ఏమిటది కొరమీన్లాగా ఆ కళ్ళు అన్నాడు. ఇలా ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా కొరమీన్లు అదేదో మట్టగుడిచే రామరామ చేప పేరుటది నాకు తెలియదు, అదేదో ఇంకో పేరు. ఈ కోడి పలావులు ఇవి ఎత్తుతున్నాడు. ఒకరోజు ఏం చేశారు అమ్మగారు ఉండ్రాళ్ళు తయారు చేశారు విఘ్నేశ్వరుడికి. విఘ్నేశ్వరికి ఉండ్రాళ్ళు వస్తారు కదా తెలుసు కదా కుడుములు, ఆ కుడుములు చూడగానే ఒక్కోటి కోడిగుడ్డ అంత ప్రమాణంలో చేశారండి అమ్మగారు అన్నాడు. కోడిగుడ్డ అంత ఉండ్రాళ్ళు చేశారు. ఒరే నువ్వెవడెవరో చెప్పరా అన్నాను నిన్ను మాకు మండిపోయి. గురువు గారు ఇంకా అవన్నీ అనవసరం అనుకోండి, నేను ఫలానా వాడినండి మీకు మీ దగ్గర పనిచేయడం కోసం నాటకం ఆడాను అన్నాడు. ఒరే నేను ఏమన్నా ఎప్పుడైనా కులం అడుగుతానా, హాయిగా ఫలానా వాడిని చెబితే నష్టం ఏమిటి, ఎటొచ్చి పురోహితుడిని బ్రాహ్మణుని అబద్ధం ఆడతావు అని చెడంబడ తిట్టాక క్షమించండి మీ దగ్గర ఉండడం కోసం నాటకం ఆడాను, పైగా నా చేత వంట చేయించుకుని నా పక్కన కూర్చుంటున్నాడు వీడుమోహన్ తగలయ్య హాయిగా కూర్చుని భక్తుల్లో ఉండగా. ఆ తర్వాత తెలిసిందనమాట వాళ్ళు శుభ్రంగా ఎండు చేపలు ఎండు రోజులు అమ్ముతుంది వాళ్ళమ్మ. నేనేం తప్పని లేదు సుమా, ఎందుకు అనవసరంగా గురువుగారికి ఏమన్నా కులం మొత్తం ఎప్పుడైనా అందరూ శిష్యులే, ఇందులో ఒక్కొక్కడు ఒక్కో కొడుకు లాంటి వాడు. కాకపోతే అచ్చల దగ్గర కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. ఒకటే ఉన్నది నిజం నిజాయితీగా చెప్పుకుంటే అదో సంతోషం, కానీ ఏదో టైంలో బయటకు వచ్చేస్తుండ అప్పుడప్పుడు రాత్రి కూడా కలవరింతల్లో అసలు భాష బయటకు వచ్చేదనమాట. ఆ భాషకి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నా సంస్కృతం ఎక్కడ వాడి సంస్కృతం ముందు అమ్మో, ఆ సంస్కృతానికి వ్యాకరణకర్త వాడు పైగా. కాబట్టి ఏదో ఒక టేబుల్ అసలు రూపం బయటకు వస్తుందని, ఈ రాక్షసరాజు గారు కూతురు కదా అందుకని వేసిపారి మనగాని వెంటనే సరే యదుకుమారుని పిలిచారు. దేవయాని ఈ శర్మిష్ఠ చెప్పిన ప్రకారం వాడు కత్తిస్తుందిట, వెళ్ళి ఆ దుర్మార్గులను చంపి అనగానే వాడన్నాడు, చిచ్చి చిచ్చి నాన్నగారి ముసలితనం స్వీకరించను అన్నంత మాత్రం చేత తండ్రి గారి మీద నాకెక్కడ ద్వేషం ఉంటుంది, తప్పు ఇలాంటి పనులు చేయకూడదు అన్నాడు. అనగానే శర్మిష్ట ఒక్క క్షణకాలం నీరు గారిపోయి, నాయన నీకున్న బుద్ధి నాకు లేకపోయిందిరా, చాలా పెద్ద పొరపాటు వెంటనే రియలైజ్ అయిందండి అని లెంపలేసుకుని, దేవయాని ఇలా ఎందుకు ప్రవర్తించామో తెలియట్లేదు, ఇదే కాలప్రభావం అని ఇద్దరు వెళ్ళి యయాతి దగ్గరికి వెళ్ళి, యయాతి మహారాజా నువ్వు ఆ కొత్తగా వచ్చిన స్త్రీ మీద ప్రేమ చూపిస్తున్నావు అనే కోపం మాకు వచ్చి తొందరపడి మా అబ్బాయిని ఆ అమ్మాయిని చంపమన్నాం, వాడు చంపడానికి ఇష్టపడలేదు కానీ మేము పశ్చాత్తాపం పొందాం మమ్మల్ని క్షమించు అని కాళ్ళకి నమస్కరించారు. అంటే వాళ్ళు దారిలో పడ్డారు. యయాతికి మండిపోయిందండి, దౌర్భాగ్య స్త్రీలు మీరు, నేను ఓ సుందరీమణితో సుఖిస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పూసుకుంటారా, ఈర్ష్య పొందుతారా, మీకు శిక్ష విధిస్తాను అని యదుకుమారుని పిలిచి, ఒరే నేను రాజుని చెబుతున్నాను, ఈ దేవయాని శర్మిష్ఠ తలకాయలు ఈ కత్తితో నరికేయి అన్నాడు. కర్మ ఈయనకు వచ్చింది, లేనిపోయిన రాజసం పౌరుషం. అయితే యదువు దానికే అంగీకరించలేదు. అప్పుడు యదువ అతన్ని గని అప్పా జననుల వధింప అనుచితమను చెప్పుదురు పెద్దలను తప్పు పనిని నాకు చెప్పదగునే నీకు అన్నాడు. అసలు తల్లిని తండ్రిని ఎవడన్నా చంపమంటాడా, నువ్వు తండ్రివి, నేను నీ దగ్గర ఒక్క పొరపాటే చేశాను, ముసలితనం స్వీకరించనన్నాను, అంత మాత్రం చేత నిన్ను ఎవరన్నా చంపంటే చంపుతానా, పిన్నినే చంపడానికి ఇష్టపడలేదు, తల్లిని ఎలా చంపుతాను, అమ్మల్ని చంపనన్నాడు. అయితే నువ్వు అధోగతి పాలైపోదువుగాక అన్నాడే. ఇప్పుడు రెండో కొడుకుని పిలిచాడు, నువ్వు చంపనంటే చచ్చినండి చంపనన్నాడు. వాడిని తిట్టాడు. ఇప్పుడు సమయం చూసుకున్నదండో ఎవరు, ఈ సుందరీమణి, వీడు నా ట్రాప్లో పడిపోయాడు, నా కోసం అవసరమైతే పెద్ద భార్యని చంపడానికి సరిపడ్డాడు, కొడుకును కూడా చెప్పించేస్తున్నాడు అనుకుని, ఏమయ్యో నాకు కోరిక ఉంది అని. ఆవిడ ఏం కోరిందో, ఈ కథ చివరికి ఎలా పరిణమించిందో రేపటి రోజు ఆఖరి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం ముచ్చటించుకుందాం. ఈ కథ తప్పక వినాలి, ఇక్కడి నుంచి అసలు కూడా ఉంది. అసలు ఏ అతి గారు ఈ కథ రేపు వినకపోతే ఉపయోగం ఉంది. అక్కడికి ఈ పితృతీర్థం పూర్తవుతుంది, ఇక గురుతీర్థం అనేది నెక్స్ట్ విడతలో చెప్పుకుంటాం అనమాట. కాబట్టి రేపటి సస్పెన్స్.
జయ సుందర నంద బాల గోపీ జనలోల, జయ సుందర నంద బాల.
జనలోన జయ సుందర నందవాన గోపీ జనలోన పిల్లచి వల్లచే భీష్మ తనయా పిల్లచి వల్లచే భీష్మ తనయా వల్లచి గెల్లిచే సత్యభామ పిల్లచి వల్లచే భీష్మ తనయా వల్లచి గెల్లిచే సత్యభామ వయసు సొగసు ధారవోయు వనితలంతులేరు జయ సుందర నంద బాల గోపీ జనలోల జయ నీలవన్న నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు నీలవన్న నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు నీదు భాగ్య మెల్న తరమా రసిక సార్వభౌమ జయ సుందర నంద బాల గోపీ జనలోల లోల లోల జయ సుందర నంద బాల గోపీ జనలోల